ప్రేమైన ఆత్మబంధుల ఆధ్యాత్మిక మార్గంలో కానీ భౌతిక జీవితంలో కానీ అభివృద్ధిలోకి రావాలంటే రెండు ముఖ్యం. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు క్రమశిక్షణ. దేవుడి కంటే కూడా మన మీద ముందు మనకు విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు జీవితంలో చాలా నష్టపోతారు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు అంటే మనిషికి తన మీద తనకు విశ్వాసం లేకపోతే ఇతరులు మాట్లాడే మాటలకి ఎన్నిసలకి ఎక్కువ తొందరపడతారు, మానసికమైన రుణమతి ముద్రవుతారు. ఈ జీవితంలో కానీ అంటే శరీరం ఉండగా శరీరం మరణించిన తర్వాత జీవితంలో కానీ మనం స్థిరంగా శాంతిగా ఉండాలంటే ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు క్రమశిక్షణ. రెండు చాలా ముఖ్యం. అంటే చైతన్య స్థాయిలో మనకుంటే అభివృద్ధిగా ఉంటున్న వాళ్ళతోటి సహవాసాలు చేయటం మంచిది. మన హృదయంలో ఒక సత్య వస్తువు ఒకటి ఉంది, సావులేని వస్తువు ఒకటి ఉంది. ఆ సావులేని వస్తువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు, ఆ సత్య వస్తువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు బాహ్యంగా ఉన్న సత్పురుషులతో సహవాసం మనం చేయాలి. జ్ఞానమైనా, మోక్షమైనా, ఆత్మన్నా, చైతన్యమన్నా, సత్యమన్నా అనేది పర్యాయ పదాలు. అయితే జ్ఞానంలో రెండు రకాలు, ఒకటి ఆత్మజ్ఞానం, రెండు భౌతిక జ్ఞానం. ఈ భౌతిక జ్ఞానాన్ని సాపేక్షక జ్ఞానం అంటారు. మన హృదయంలో చావులేని స్థితి ఉంటుంది, దాన్ని అది వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. ప్రాపంచిక విషయాలు మనం మనస్సుతో సేకరిస్తాం, దీన్ని సాపేక్షిక జ్ఞానం అంటారు. దానివల్ల అది సాపేక్షిక జ్ఞానం అది కేవలం పొట్టకే పరిమితం. పొట్ట మట్టికి బాగా వెళ్ళిపోతుంది, ఏదో కొంత పైసలు 4 పైసలు సంపాదించుకోవడానికి ఆ జీవితానికి బాగా వెళ్ళిపోతుంది, కానీ అది మోక్షశాంతిని సాపేక్షిక జ్ఞానం ఇవ్వదు. అంటే బాడీకి సాపేక్షిక జ్ఞానం బాడీకి కంఫర్ట్ ఇస్తుంది, కానీ మైండ్కి కంట్రోల్ ఇవ్వదు. అందుచేత ఆత్మజ్ఞానం మటుకు, ఆత్మ విద్య మటుకి ఆత్మని పట్టి ఇస్తుంది. ఆత్మ విద్య వల్ల ఆత్మ తెలియబడుతుంది. ఆత్మ అంటే ఎవరో అనుకోవద్దు, అది మన ఒక సత్యం మన హృదయంలో ఉంది. అది మనం నిద్రపోతున్నప్పుడు కూడా నిద్రపోకుండా నిలుపుగా ఉంటుంది. అది ఒకటే సత్యం. అది తలంపులు లేనప్పుడు కూడా ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. సత్యం అనేది మీ తలంపు మీద ఆధారపడి, మీ రాగద్వేషాల మీద, ఇష్టాల మీద, అయిష్టాల మీద, మీ లైక్స్ డిజ్లైక్స్ మీద, తలంపుల మీద ట్రూత్ ఆధారపడి ఉండదు. ట్రూత్ స్వతంత్రమైనది. మనకు ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, అది తలంపు. ఎప్పుడైనా సంతోషం కూడా వస్తుంది అన్నమాట, అది తలంపు. ఎప్పుడైనా గర్వం వస్తుంది, అది తలంపు. ఎప్పుడైనా ఉద్వేగం వస్తుంది అన్నమాట, అది తలంపు. ఎప్పుడైనా కోపం వస్తుంది, అది తలంపు. ఈ శరీరం ఏదో రోజు చనిపోతుంది, అది తలంపు. ఈ శరీరం ఎలాగైతే పుట్టిందో అలాగే శరీరం కూడా చనిపోతుంది, అది కూడా తలంపు. నేను చనిపోయేవాడు ఏమనుకుంటాడంటే నేను చనిపోతున్నాను అనుకుంటాను. ఆ తలంపు వాడికి మనసులోనే వస్తుంది, అది తలంపు. మొత్తం అన్ని తలంపులు కూడా అసత్యం. ఏ తలంపు నిజం కాదు, ఒక తలంపు కూడా నిజం కాదు. అది నిజమని మనం అనుకోవటం వల్ల ఆ తలంపు యొక్క పరిధికి లోపడిపోతున్నాం. నేను అది అనుకుంటాను అనుకోండి, అక్కడ నాకు బంధింపబడిపోతానని పరిమితి వచ్చేస్తున్నారు. నేను ఇది అనుకుంటాను అనుకోండి, ఇక్కడ బంధింపబడిపోతాను, ఇక్కడ పరిమితి వచ్చేస్తుంది. అది అనుకున్న ప్రమాదమే, ఇది అనుకున్న ప్రమాదం. మనం ఏది కాదో అదే మనం అనుకున్నంత కాలం పరిమితులకి, టైంకి, స్పేస్కి, స్పేస్ అంటే డిస్టెన్స్, వీటికి పరిమితులు, వీటి యొక్క అర్జంలో మనం ఉన్నాం. y cerebro orgánico. La mente era una mano suerte carita. Y otro, para no tener un recorrente, hay un tamaño segundo. A mano segundo, hay un chico escondido a abrir el costo. A mano segundo, hay un chico escondido a shake the plate en el lugar de padre y voto. Y un tamaño suerte de fondo. Mi bala para que me eche el mundo, mi padre y voto me eche el mundo. Y un tamaño por qué te echas también. Y un tamaño, y si es que un tamaño. ఈ ప్రకృతి మాయ ప్రవర్తింపజేస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి చెడు అనుసంధానం చేయటం, చెడు చేస్తే చెడుకు అనుసంధానం చేయటం అంటే నా నోటి కాదు మాయ చేసుకోబోతుంది. అయితే నేను ధ్యానం చేసుకుంటే, నేను జపం చేసుకుంటే, నీ అహంభావం చెప్పినట్టు వెళ్ళకుండా నేను చెప్పినట్టు విని నాకు శరీరత జీవితే ఆ మాయ దారి ఇచ్చేస్తుంది. అసలు నాలుగు ఐక్యం ఒక అమ్మగారు వచ్చి ఏమి అడిగారంటే, మీరు కృష్ణుడు ఏమి అంటున్నారు, కృష్ణుడు చెప్పినట్టు వెళ్ళమంటున్నారు, కృష్ణుడు అనుకుంటే ఏం రావలేదు స్వయంగా భగవంతుడిని చెబుతున్నారు, మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, కృష్ణుడు చెప్పిన మాటలంటే మా ఆయన చెప్పిన మాట నాకు నచ్చుతుంది, మీరు కృష్ణుడు ఏళ్ళైతే కృష్ణుడు చెప్పినట్టు నచ్చాలి కదా నాకు, కృష్ణుడు ఏదో ఒక మాట చెప్పారనుకోండి, మీ ఆయన నాకు ఏదైనా మాట చెప్పారనుకోండి ఇంటికాడ, మా ఆయన చెప్పినట్టు నాకు చేయాలంటాను కానీ కృష్ణుడు చెప్పినట్టు నేను చేయాలనుకుంటున్నాడు, నేను కారణం ఏంటి అప్పుడు ఏం చెప్పానంటే నీ కారణం కానీ ఎదుర్కోక్కర్లేదు కష్టపడక్కర్లేదు, మీ ఆయన మీద నీకు మోహం ఉంది, మీ ఆయన మీద నీకు మోహం ఉన్నప్పుడు మీ ఆయన చెప్పింది సత్యం కాకపోయినా సత్యంగా కనిపిస్తుంది, నీకు కృష్ణుడి మీద ప్రేమ లేదు భక్తి లేదు, ప్రేమ లేదు కృష్ణుడి మీద నీకు ప్రేమ లేదు కాబట్టి కృష్ణుడు చెప్పినట్టు వినాలని నీకు అనిపించదు, మీ ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తున్నావంటే కృష్ణుడు చెప్పిన మాట కంటే మీ ఆయన చెప్పిన మాట నీకు చేయగలంటే కారణం కృష్ణుడు చెప్పింది అసత్యం, మీ ఆయన చెప్పింది సత్యం కాదు, కేవలం నూటికి నూరుపాలు మోహం వల్ల నీ భర్త మీద నీకు నూటికి నూరుపాలు నీకు మోహం వల్ల దేహ బుద్ధి వల్ల వాళ్ళు చెప్పిన మాట నిజం అనుకుంటున్నాను, దేవుడు చెప్పిన మాట అసత్యం అనుకుంటున్నాను, అంతకంటే విషయం తెలుసుకోవడానికి కొంత రీసెర్చ్ చేయక్కర్లేదు అని చెప్పాను. కృష్ణుడు చెప్పింది చదువుతున్నట్టున్నావాడు చదివినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆచరణలో వచ్చేటప్పుడు మా ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ అనుకుంటున్నట్టున్నాడు. అదే దానికి కారణం ఏంటంటే కేవలం బాడీ బాగుండాలి దేహబుద్ధే కారణం, అతడు చెప్పింది కరెక్ట్ పాపం, అప్పుడు ఉన్న దగ్గర ఉన్నట్టు చెప్పారో కొంచెం పైకి చెప్పకపోతే వస్తుంది, పైకి చెబితే గౌరవానికి బాగుండాలి, అంటే జనరల్గా మన కృత్రిమైనటువంటి గౌరవానికి లోబడిపోతాం. నేను లేనట్టు చూసారు, ఈ నేనేం చెప్పేది జ్ఞానం కాదు ఆత్మ కాదు అహంకారం, ఈ అహంకారాన్ని నిజం అది నిజం కాదు, దాన్ని అలంకరించుకోవడం కోసం దాన్ని గౌరవించుకోవడం కోసం మన జీవితంతో సరిపోతుంది. జ్ఞానం మన జీవితం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వరకు శ్మశానానికి వెళ్ళే వరకు ఈ లోపలనేటువంటి అజ్ఞానం అలంకరించుకోవడం సరిపోతుంది, కానీ లోపలనేటువంటి సద్వస్తువులను చేసుకోవడానికి మనకు అవకాశం చెప్పటం లేదు. ప్రకృతి మనుషులు చెప్తుంటే మనం నిజం అనుకుంటున్నాం, భగవంతుడు చెప్పిన మాటలు ససత్యం అనుకోవడానికి కేవలం మోసమే కారణం, ద్వైతం కారణం. ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ మాయ ఉంది, ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ అజ్ఞానం ఉంది, ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ కామం పుడుతుంది ఆశ పుడుతుంది, ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ భయం పుడుతుంది. ద్వైతం లేకుండా మాయ ఉండదు, ద్వైతం యొక్క ఎగ్జిస్టెన్స్ అంతా కూడా నీవు నేననే భేదవుద్ధి ఎగ్జిస్టెన్స్ అంతా కూడా సత్యం మీద ఆధారపడలేదు, ఈ మాయని ఒంటి స్తంభం మీద ఆధారపడి ఉంది, ఆ సమానం మనం కూలి చేస్తే ఆ భేదబుద్ధి కూడా నశిస్తుంది. మనకి దేవుడికి ఎంత దూరంలో ఉన్నామో అనుకుంటున్నాం, అనుకుంటున్నాం కదా, ఇది దేవుడి యొక్క అవకాశం మనకు లేదు, ఆయన ఎక్కడున్నాడో మనం ఎక్కడున్నాము అనుకుంటున్నాం, ఆయన మన నిజంగానే ఉన్నాడు. భగవంతుడు ఏ శక్తిని అయితే మనకి ఇచ్చాడో ఆ శక్తిని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే ధర్మం రాకుండా నిర్ర వేసుకుండా పొగరగొట్టమని వెళ్లకుండా అనుకోగా ఉండి మోడెస్టీగా ఉండి ఆ శక్తిని మనం సద్వినియోగం చేసుకుంటే వెంటనే హృదయంలో ఎంత లోతులో దేవుడు ఉన్నాడో ఆ లోతులకి మన మనసుని తీసుకుంటాం. ఇంకో గంటలో మనకు దేవుడు తిరిగి వచ్చాను అనుగ్రహం అంటే ఎప్పుడూ కాదు, రాబోయే జనంలో కాదు, రేపు కూడా కాదు, ఇంకో గంటలో వెంటనే టైం పవచక్కు ఉండండి, పవచక్కు నాలుగు రేపు దేవుడు మన రేపు రావచ్చు, ఇంకే తను ఎక్కడి నుంచో రావక్కర్లేదు, హృదయంలో ఉన్నాడు కదా, అంటే ఎంత ఎంత లోతులు ఉన్నాడో అంత లోతులు మనం వెళ్ళిపోతాము. అయితే మన ధర్మం లేకుండా ఉంటే భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చిన మన శక్తిని పర్ఫెక్ట్గా సద్వినియోగం చేసుకుంటూ మన జాగ్రత్తగా ఉంటే ఈ ప్రపంచమంతా కూడా ఆయన ఆలయమే అనుకుని ఏ మనిషిని మనం చూసినా భగవంతుని చూస్తున్నట్టు భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తున్నాం అని భావన చోటు కనుకుంటే ఆ అద్వైత భావన కనుక పెంచుకుంటే అప్పుడేమిటంటే భేద బుద్ధి కనుక మనకు నశిస్తే అంటే భగవంతుడు ఈ హృదయంలో ఎంత లోతులు ఉన్నాడో అంత లోతులకు మనం అక్కడి మన లోపలని తీసుకుపోతాడు. ఎలా తీసుకుపోతాడంటే ఏదైనా నదిలో దిగామనుకోండి మొసలి మనం కాలు పట్టుకుందాం అనుకోండి అది ఎక్కడ తీసుకుపోతుంది మొత్తాన్ని తీసుకుపోతుంది. అదేవిధంగా ఈశ్వరుడు మనం పట్టుకుంటే అప్పటికెప్పుడు ఆ నిమిషంలో లోపలికి లాక్కపోతాడు ఆయన ఎక్కడ ఉన్నా అక్కడ లాక్కపోతాడు మళ్ళీ ఎప్పుడు మనం ఉర్ర లేకుండా గర్వం లేకుండా అనుకోకుండా అంటే భగవంతుడు చెప్పిన మాట ఎందుకు గౌరవం కలిగి ఉంటాం. భగవంతుడు వేరు భగవంతుడు చెప్పిన మాట వేరు కాదు రెండు ఒకటే రెండు ఒకటే ఆ వేరు చేయకూడదు మనం భగవంతుడిని భగవంతుడి మాటని వేరు చేయకూడదు. కొంతమంది రోజు దేవుని పూజిస్తారు ఆ రూపాన్ని ఆయన మాటని గౌరవించారు. మీరు ఏ పని చేసినా గొప్పలకు వెళ్ళకండి ఎక్కడో ఏదో ఏముందని అలా అనుకోకండి ఎక్కడ ఏం లేదు అంతా ఉన్నదంతా హృదయపడింది ఎక్కడో ఏదో ఉందని అలా భ్రాంతి పడకండి అంతా ఉన్నదంతా కూడా హృదయంలో ఉంది. సాపేక్షిక జ్ఞానం అనేది కేవలం దేహానికి ప్రపంచానికి సంబంధించినటువంటి విద్యలు అవి ఆత్మకి చెందినది కాదు ఈ నిజానికి అది చెందినది కాదు. ఇంకోటి జ్ఞాపకించుకోండి ప్రతి తలంపు కూడా నిజం కాదు అది నిజమనుకునేది కాదు అంటే మన నేడం చూసి మనం కంగారు పట్టడం ఎటువంటిదో ఈ తలంపులను చూసి కంగారు పట్టడం కూడా అటువంటిది. చచ్చిపోయినప్పుడు కూడా కంగారు పడకండి ఇంతకుముందు నిజమైతే మనం కంగారు పడవచ్చు నిజం కాదంటే తలంపు అంటే కర్మఫలం కోసం ఎదురు చూడకూడదు. మనం ఏదైనా డ్యూటీ చేస్తున్నాం అనుకోండి ఆ డ్యూటీ పర్ఫెక్ట్గా చేయటం న్యాచురల్గా చేయటం నార్మల్గా చేయటం చేస్తే ఫలం ఎప్పుడో ఏదో రోజున వస్తుంది. ఒకవేళ వస్తే వస్తుంది రాకపోతే కంగారు పడకూడదు. వచ్చినప్పుడు గర్వం రాకూడదు రాలేదని నిస్పృతి ఉండదు డిసప్పాయింట్ అవుతుంది అంటే గర్వం వచ్చినా వీడి మనసు పాడైపోతుంది అంటే గర్వం కూడా పోతారు అర్థమవుతుంది. వాళ్ళు డిసప్పాయింట్ అయ్యడానికి నిరాశ నిస్పృహత కలిగింది డిప్రెషన్ అయ్యడానికి అది కూడా పోతారు. మీరు బాగా అర్థం చేసుకోండి ఈ మధ్యన నేను చాలా సంతోషంగా ఉంటున్నాను అంటారు కొంతమంది అది కూడా నిజం కాదు వికారం. ఈ మధ్యన మా మనస్సు ఏం బాగోటలేకుండా దుఃఖంగా ఉంటున్నాను అది నిజం కాదు అది వికారం. మీకు వచ్చే పుండు వికారం మీకు వచ్చే డిప్రెషన్ వికారం అది మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకుంటే మైండ్ అప్పటికప్పుడు చలబడిపోతుంది అప్పటికప్పుడు మీకు చలబడిపోతుంది వస్తువు స్వరూపం తెలుసు. నేను చెప్తున్నాడు మనస్సుకు చలబడేకలది మనసుకి ఏకాగ్రం వచ్చేకలది మనసుకు నిదానం వచ్చేకలది భగవంతుడి మనసును లోపల ఆయన గుండెకి తీసుకుపోతాడు. ఆయన ఎంత లోతులో ఉన్నా అక్కడికే తీసిపోయి ఏం చేస్తాడంటే మనసును ఆయన కరగబెట్టి అంటే మనసును కరిగించేసి ఆయన స్వరూపాన్ని దంటలు ఇచ్చేస్తాడు. అయితే జ్ఞానం రావటం కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంది ప్రిపరేషన్గా టైం పడుతుంది కంగారు పడుతుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు సడన్గా వచ్చేస్తుంది అకస్మాత్తుగా వస్తువు రివీల్ అవుతుంది. ఇప్పుడు కూడా రివీల్ అవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు మనం తట్టుకోలేమని కొంచెం వెయిట్ చేస్తుంది. మీకు ఏదైనా 100,000 రూపాయలు లాటరీ వచ్చినాయని కౌలు తెలిస్తేనే మీరు తట్టుకోలేరు. ఇప్పుడు ఆ మాత్రం తట్టుకోలేనప్పుడు భగవంతుడు సడన్గా వ్యక్తమైతే మీరు తట్టుకోలేరు. అంటే కాంతిని మీరు భరించలేరు ఆ శాంతిని మీరు భరించలేరు ఆ ఆనందాన్ని మీరు భరించలేరు భరించలేదు. మీరు మైండ్ ప్రిపేర్ అవ్వడం మీరు ప్రిపేర్ అవుతారని నేను చూస్తున్నాడు కానీ ఆయన వెయిట్ చేయాలని వెయిట్ చేయటం లేదు. అంటే మనకి ఆ యోగ్యత ఇంకా రాలేదని చూస్తున్నాడు. యోగ్యత వచ్చి మరుక్షణంలో వెయిట్ చేయ క్షణం కూడా వెయిట్ చేయడు వెంటనే రిలీజ్ అయిపోతాడు. మీరు బాగా చదువుకున్నారు మనం ఎవరైనా అంటూ ఉంటాము చాలా సంతోషం వస్తుంది. ఆ సంతోషం ఎవరికి వస్తుంది? సంతోషం అనేది ఒక తలంపు, నేననేది ఒక తలంపు, ఈ అబద్ధమైన నేనికి ఈ తలంపు వస్తాను అది కూడా వికారం. అంటే మొదటి వికారానికి ఇంకో వికారం ఇస్తుంది. అసలు మొదటిదే వికారం, ఆ బాడీ బౌండ్ అయ్యే వికారం, దాంట్లో ఇంకోటి వికారం వస్తుంది. అంటే మనం అప్సెట్ డౌన్స్కి గురవకుండా చూస్తున్నాం, అప్స్కి డౌన్స్కి గురవకుండా చూస్తున్నారు. అప్సెట్ డౌన్స్కి గురవుతున్నాం అనుకోండి ఈ ఫాల్స్ అయి తిరిగిపోతుంది. అంటే రాబోయే జన్మలు పెరిగిపోతూ ఉంటాయి, రాబోయే జన్మలకి తగినటువంటి సంస్కార శక్తి పెరిగిపోతూ ఉంటాయి. ఏదైతే నిజం కాదో అదంతా భ్రాంతి. ఒక మనిషి యొక్క భ్రాంతిలో ఉండొచ్చు, ఒక మనిషి యొక్క భ్రాంతిలో ఉండొచ్చు, కానీ ఏదైనా జబ్బే, ఏదైనా జబ్బే, ఏ వాసనైన మనిషిని బంధిస్తుంది. కొంతమంది కామాంధులు ఉండొచ్చు, అలాగే అర్ధాంధులు ఉండొచ్చు. కామాంధులనేమో అర్ధాంధులు ఆక్షేపిస్తూ ఉంటారు, అర్ధాంధుల్ని కామాంధులు ఆక్షేపిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ కాంక్ష అధికార కాంక్ష ఉండొచ్చు, అది కూడా వాడు అందొచ్చు. అంటే ఆ వాసనలో వాడు ఉన్నాడు కాబట్టి మనం అందరితో ఉన్నాం సంగతి వాడికి తెలియదు, అది కూడా కాంక్ష. క్యూనిఫికేషన్ వల్ల రియలైజేషన్ వస్తుంది. మీరు రాజకీయ రంగంలో ఉన్నాం, లేకపోతే ఇంకో ఒక ఇంకో రంగంలో మరొక రంగంలో మరొక రంగంలో ఉన్నా అవి ఎంత ఇవ్వడం దానివల్ల మనం ప్యూరిఫై అవుతున్నాం మనం చూసుకోవాలి. అంటే ప్యూరిఫికేషన్ వల్ల రిలైజ్ చేస్తున్నాం సార్. మీరు ఏ వృత్తి చేస్తున్నారని ముఖ్యం కాదు, మీరు ఎంతవరకు మీ ప్యూరిఫికేషన్ మీద మీకు రియలైజేషన్ ఆధారపడి ఉంటుంది అండి. ఆ ప్యూరిఫికేషన్ మీరు ఎంత ఎక్స్టెంట్ వరకు ఫ్యూరిఫై అయ్యారో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అది ముఖ్యం కాదు. మీకు నచ్చిన దేవత మీరు ఆరాధించవచ్చు, అది ముఖ్యం కాదు. మీకు నచ్చిన గురువు మీరు ఆరాధించవచ్చు, అది ముఖ్యం కాదు. కానీ కొంతమంది మతాలు మార్చుకుంటూ ఉంటారు, అది కూడా చాలా పొరపాటు. ఇప్పుడు మోక్షానికి సంబంధించిన సామాగ్రి అంతా మన హిందూ మతంలో ఉండగా హిందూ మతాన్ని విడిచిపెట్టేసి ఇంకో మతంలోకి వెళ్ళటం పొరపాటు, అనవసరం. ఈ మతాన్ని మార్చుకోవడం కూడా ఒక జబ్బు అంచేత అది అటువంటి వాటిలోకి వెళ్ళకండి. అంటే ప్రలోభాలకు లోన్ కాకూడదు. ప్రలోభానికి మ్యాజిక్లకు కానీ మహిమకి కానీ ప్రలోభాలకు కానీ మనం లోన్ కాకూడదు. అంటే ప్రలోభానికి లోన్ అవుతున్నాం అనుకోండి, మనం చాలా బలహీనంగా అంటే ఏదైనా ప్రలోభానికి మనం లోన్ అవుతున్నాం అనుకోండి, మనకు చాలా బలహీనత ఉందని, మనకు చాలా వీక్ మైండ్ అని మనం అదే మనం గుర్తించుకోవాల్సింది. ఏదైనా భ్రాంతి నీ హృదయంలో నిజం తప్పించి నీ మనసు ఎక్కడ వాడినప్పటికీ అది భ్రాంతి. నువ్వు సాపేక్షక జ్ఞానాన్ని దాట. నీకు సైన్స్ బాగా తెలిసి ఉండొచ్చు, అయితే ఫిజిక్స్ బాగా రావచ్చు, నీకు అదే పొలిటికల్ సైన్స్ బాగా రావచ్చు, మ్యాథమెటిక్స్ బాగా రావచ్చు, నీకు బాగా రావచ్చు మంచిదే, అది కాదంటుండదు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? మనసుకు సంబంధించినవి, తలంపులకు సంబంధించినవి. నువ్వు ఈ నాటికపైన ముందు నాటికైనా దీన్ని ఓవర్కమ్ చేయాలి. అంటే సాపేక్షిక జ్ఞానాన్ని దాటి నువ్వు ఆత్మానికి నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించడం కోసం, ఆత్మజ్ఞానం సంపాదించడం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. ఇదంతా ఈ సాపేక్షిక జ్ఞానం అనేది దేహం ఎంత నిజమో లోపల ఎంత నిజమో అయ్యేంత కూడా అది నిజమే. కేవలం బాడీకే పరిమితం, బాడీకే ఆ పరిమితం. అంటే దీని ఆత్మలో ప్రతిష్ఠితులు కావాలి, ఆత్మనిష్ట కావాలి, ఆత్మ ప్రతిష్ఠితులు, ఆత్మలో నువ్వు స్థిరపడాలి. దేహబుద్ధి నీకు ఎంత బలంగా ఉందో, ఆత్మబుద్ధి నీకు ఎంత సహజంగా కలగాలి. నువ్వు దేహబుద్ధి నీకు ఎంత న్యాచురల్గా ఉందో, ఆత్మబుద్ధి కూడా నీకు ఎంత న్యాచురల్గా ఆ కలగాలి. అంటే నువ్వు ఎక్కడైనా పరిమితులు పెట్టుకోవద్దు. ఈ పరిమితుల్లోంచే నీకు దుఃఖం వస్తుంది. నేనేది మీరు నమ్మకం పెట్టుకుని ఈ పని చేయడం ప్రారంభించండి. అప్పుడు కూడా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు, విమర్శించేవాళ్ళు. అంటే ఇప్పుడు కారు వెనకాల కారు వెళ్తుంటే వెనకాల దుమ్ము వస్తుంది, ఆ దుమ్ముకి తెలిసేవాడు ఇంకా ప్రయాణం చేయలేడు. అదే అని మీరు ఏదైనా మంచి పని చేస్తుంటే వెనకాల ఎవరైనా విమర్శిస్తుంటే, ఆ విమర్శ చూసి మీరు కంగారు పడుతుంటే మీకు ఇంకా ఫస్ట్ మార్క్ రాదు, సెకండ్ మార్క్ రాదు, థర్డ్ మార్క్ రాదు, ఇంకా సున్నా. ర్యాంక్ వదిలేండి, ర్యాంక్ రాదు. ఇప్పుడు క్లాస్ మార్కు 35 మార్క్ వచ్చినా పర్వాలేదు. మీరు ఏదైనా మీరు ఏదైనా సక్రమంగా మీ పని మీరు చేసుకోవాలనుకోండి, మీరు మీరంటే ఇష్టం లేని వాళ్ళు విమర్శిస్తారనుకోండి, ఆ విమర్శలు చూసి మీరు కంగారు పడ్డారనుకోండి, కంగారు పడితే మీకు ఫస్ట్ క్లాస్ రాదు, సెకండ్ క్లాస్ రాదు, థర్డ్ క్లాస్ రాదు, చేరు అయిపోతారు. ఇప్పుడు థర్డ్ క్లాస్ వచ్చినా పర్వాలేదు, చేరైపోతారు మనుషులు. అంటే వాళ్ళు విమర్శిస్తారని ఆ విమర్శలు చూసి మీరు, అంటే బలహీనుడు విమర్శలు కంగారు పడతారు, బలహీనుడు విమర్శలు కంగారు పడతారు. అంటే రోడ్డు మీద వేసే దుమ్ముని చూసి కంగారు పడేవాడు ప్రయాణం ఎలా చేయలేడు. మీరు ఏదైనా మంచి పని చేసుకుని ఎవరికి వెళ్తుంటే మీరు ఇష్టం లేని లేదని మేము విమర్శిస్తాంటే ఆ విమర్శలు చూసి మీరు మనసును కంగారు పెట్టుకుంటే మీరు పనికిరాడు ఓడిపోతారు జీవితంలో. జీవితంలో మీరు వాటిని ఎగరవచ్చు అంటే కాన్ఫిడెన్స్. అదే స్వామీజీ కూడా చెప్పేవాడు, ముందు దేవుడి మీద కంటే ముందు నీ మీద నీకు ఎక్కువ విశ్వాసం ఉండాలి. నీ మీద నీకు విశ్వాసం లేకపోతే దేవుడి మీద విశ్వాసం నేను నాస్తికుడే అన్నాడు. నీవే నీకు విశ్వాసం లేదు అనకు, దేవుడి మీద విశ్వాసం ఉండాలి, నువ్వు చెప్పిన నువ్వు నాస్తికుడు చూసాను. అంటే నీకు నీ బలం ఏదో నీ సొంత బలం ఏదో ఉండాలి. ఇందుకే మన సొంత బలం మీద మనం నిలబడాలి, అది చెప్తుంది. మన సొంత బలం మీద మనం నిలబడగలగాలి అది. అంతేకాని అంటే ఎవరికైతే ఆత్మవిశ్వాసం లేదు, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదు, ఎవరికైతే సొంత బలం లేదు, ఎవరికైతే స్థిరత్వం లేదు, ఎవరికైతే మనోనిగ్రహం లేదు, ఎవరికైతే ఎవరి మనస్సు అయితే వాళ్ళ స్వాధీనం లేదు, వాడి ఇతరుల యొక్క పీతులకి కుతంత్రాలకి ఆ పుణ్య విమర్శలకి కన్నా ఇక్కడ చేరుగుతాడు జీవితం, వాడి ర్యాంక్స్కి దూరం అయిపోతాడు. అంటే మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని పనిచేయాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మనం పనిచేయాలి. నువ్వు ఏ వస్తువుని అయితే వెతుక్కుంటున్నావు, ఏ వస్తువుని అయితే పొందమని చెబుతాడు వేదం, ఏ వస్తువుని అయితే నీకు పొందమని చెబుతాడు వేదం లేదు మీరు పదం చెప్తాను కదా, ఏమైనా దూచి పెట్టించిందో చూడండి. నేనే తలంపు నీకు వస్తుంది, నేను అనేది ఒక తలంపు. హూఇస్ దట్ ఐ, హూఇస్ దట్ ఐ, ఫైండ్ అవుట్ ఫస్ట్ హూఇస్ దట్ ఐ. ఆ నేనే తలంపు వేదంలోంచి రావటం లేదు, భగవద్గీతలోంచి రావటం లేదు, ఉపనిషత్తులోంచి రావటం లేదు, అది మీ లోపల నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? మీ లోపల నుంచి వస్తుంది. అంటే మీ లోపల వెతికితే దాని దాని సోర్స్ మీ లోపల ఉంది, దాని లోపల మీరు దాని సోర్స్ మీ లోపల ఉంది కాబట్టి దాని సోర్స్ ఎక్కడైతే ఉందో దాన్ని వెతికితే మీరు చూస్తుంది కానీ వేదంలో వెతికితే భగవద్గీతలో వెతికితే ఉపనిషత్తులో వెతికితే మీకు తెలియదు మీరు దీని సోర్స్ అక్కడ లేదు కాబట్టి మీ వేరే తలంపు యొక్క మూలం మీ లోపల మీ హృదయంలో ఉంది మీ శాస్త్రంలో ఉంది మీ స్పిరిచువల్ శాస్త్రంలో ఉంది అది ఎక్కడ ఉంటే అక్కడ ఇది ఈ నేను తలంపుకు మూలం ఎక్కడైతే ఉందో అక్కడ వెతికితే మీకు వస్తువు జరుగుతుంది కానీ వేదం చదివితే తెలియదు ఏంటి వేదం చదివితే మీకు పాండిత్యం వస్తుంది అందరూ దండలేస్తారు పట్టెళ్ళిపోతుంది నేను అందరికీ గౌరవాలు ఇస్తారు శాలువాలు కప్పుతారు కానీ జ్ఞానం సున్న అంటే దీని సోర్స్ ఎక్కడ ఉంది మీ లోపల ఉంది ఎక్కడ దీని సోర్స్ ఎక్కడ ఉంది మీ లోపల ఉంది అది కామన్ సెన్స్ విషయం నేను ఉన్నామని సంగతి వేదం చెప్పక్కర్లేదు నీకే తెలుస్తాను మీరు ఉన్నారా లేదా అని అడుగుతాను అనుకోండి అంటే ఉద్వేగం చదివి చెప్తానంటారు మీరు ఉద్వేగం ఆరంభ ఉద్వేగం చదివి చెప్తాను నేను ఉన్నాను లేదంటారు అంటే నేను చెప్పేస్తాను నేను ఉన్నాను సంగతి ఏమండి తర్వాత హూజ్ దట్ ముందు ఫైండ్ అవుట్ హూజ్ దట్ అదే అని టీచింగ్ అది ఎక్కడి నుంచి వస్తుంది కామన్ సెన్స్ ఉంటుంది సార్ నీకు జీనియస్ అక్కడ అది నీకు అది లోపల నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అది లోపల నుంచి వస్తుంది నువ్వు బయట వెతికితే నీకు దొరకదు అది నీకు లోపల నుంచి వస్తుంది అప్పుడు లోపల నువ్వు అన్వేషణ చేస్తే ఈ గేమ్లో కాకపోతే రాబోయే గేమ్లో నీకు అది జరుగుతుంది అది అంటే ఆ నేను ఏం చేస్తానంటే ఆ గాఢ నిద్రలోంచి మన నెలకొలోకి వచ్చినప్పుడు ఆ నేను తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందిపోతాను బాడీతోటి తాదాత్మ్యం చెందిపోతాను అని దాంట్లోంచి వెరగీరైపోతున్నాం అంటే దేహంతో తాదాత్మ్యం పొంది నేను తింటే మనస్తో తాదాత్మ్యం పొంది నేను విడదీచింటే కష్టం ఎందుకంటే మీ కాలు ఎక్కడైనా ఇరిగింది అనుకోండి 40 రోజులు కట్టు కట్టించుకుంటారు మనసులో ఇంటి తగ్గిపోతుంది ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి 40 రోజులు కాదు కానీ సత్యం వరకు జ్ఞాపకం పెట్టుకుంటారు పరగట్టి మీకు సాధ్యం కాదు తరగతి మీకు సాధ్యం కాదు పరగట్టి మీకు సాధ్యం కాదు తెలుసుకో ఏదైతే మన మనసుతో తాదాత్మ్యం పొందిందో దాంట్లో మీకు విడుదల పొందటం చాలా కష్టం మీ సాధన అంతా అక్కడకే లేకపోతే మీరు చాలా మంచివాళ్ళు అంటారు అనుకోండి ఎవరైనా అది తలంపే మీరు మంచివాళ్ళు కాదంటారు ఎవరైనా అది ఆ తలంపే మీరు మంచివాళ్ళుగా అంటే మీకు సంతోషం వస్తుంది మంచివాళ్ళు కాదంటే దుఃఖం వస్తుంది అంటే ఏంటి మీ లోపల నుంచి అబద్ధాన్ని ఏంటంటే మీరు కలిసి ఉన్నారు దాంతో సహవాసం మీరు విడిచిపెట్టుకున్నారు అది కూడా అబద్ధం నేను మీలో ఉన్న అబద్ధం నేను ఎలా వ్యక్తమవుతాను అదే మీరు అనుకుంటున్నారు అది మీరు కాకపోయినా అదే మీరు అనుకుంటున్నారు ఎందుకు ఎలా అనుకుంటున్నారంటే అలవాటు యొక్క వేగాన్ని పెట్టాలని అనుకుంటున్నారు అలవాటులోంచి అలవాటు యొక్క వేగంలోంచి ఆ వాండరింగ్ మైండ్లోంచి ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్లోంచి మనిషిని విడుదల చేయడానికి గురువు యొక్క అనుగ్రహం అవసరం గురు అంటే ఎవడు ఏ యాగం చదివినవాడు భగవద్గీత చదివినవాడు వాడు కాదు అంటే మీరు ఏ వస్తువునైతే మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ వస్తువు యొక్క అనుభవం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ వస్తువు అయి ఉన్నవాడు గురువు అది అనుకుని చెప్పటం వేరు అందులో ఉండి చెప్పటం వేరు స్పెక్యులేషన్ వేరు స్పెక్యులేట్ చేసి చెప్పటం వేరు ఆ స్థానంలో ఉండి అది చెప్పటం వేరు అనుకుని చెప్పటం వేరు ఊహించి చెప్పటం వేరు ఉండి చెప్పటం వేరు అది అంటే భగవాన్ చెప్తా ఉన్నారు నువ్వు దాని గురించి ఊహించడానికి ప్రయత్నం చేయటం మానేసావు అవ్వటానికి ప్రయత్నించు మీరు తలంపు లేకుండా చావు లేదు తలంపు లేకుండా పుట్టుకు లేదు తలంపు లేకుండా కామం లేదు తలంపు లేకుండా కోపం లేదు తలంపు లేకుండా ద్వేషం లేదు తలంపు లేకుండా జయం లేదు తలంపు లేకుండా అపజయం లేదు నేను నెగ్గాను అనుకుంటాను అనుకో అదొక తలంపు నేను ఓడిపోయాను అనుకుంటాను అనుకో అదొక ఆ తలంపు నీ మరణం కూడా నిజం కాదు అది కూడా ఓ తలంపు నీ రాబోయే జన్మ కూడా నిజం కాదు వస్తుంది జన్మ వస్తుంది అది కూడా ఓ తలంపు నీ పూర్వజన్మ కూడా నిజం కాదు అది కూడా నిజం తలంపే మనం ఎలా కూర్చి ఎలా కూర్చుని అలా పూర్వజన్మలు వచ్చి ఉండొచ్చు అది కూడా ఆ తలంపే ఇది కూడా చావు కూడా ఆ తలంపే ఎక్కడ తలంపులు లేవు ఎక్కడ భయాలు లేవు ఎక్కడ వికారాలు లేవు అక్కడికి నన్ను మేల్కొల్పో తండ్రి అనే త్యాగుడు గీతాంధ్రులో చెప్పాడు అక్కడికి తీసుకుపోనాను ఈ తలంపుల చుట్టూ తిరగదు ఎక్కడ తలంపులు లేవు ఎక్కడ భయాలు లేవు ఎక్కడ వికారాలు లేవు అక్కడికి నన్ను మేల్కొల్పో తండ్రి అంటే ఆత్మలోకి నన్ను మేల్కొల్పు ఎక్కడ వికారాలు లేవు ఆత్మ లేవు ఎక్కడ తలంపులు లేవు ఆత్మ లేదు అంటే ఇప్పుడు మీరు శరీరం చనిపోయినా చావు లేని వస్తువు ఒకటి మీ హృదయంలో ఉంది కాబట్టి ఆ చావు లేని వస్తువు శరీరం ఉండగానే మీరు పొందారనుకోండి నాకు చావు లేదన్న సంగతి మీరు తెలుస్తాను మీరు చావు వచ్చిందని అనుకోవద్దు అంటే మీకు దేహబుద్ధి నశించి ఆత్మబుద్ధి కలిగింది అనుకోండి ఆత్మకి చావు లేదు కదా మీకు అది ఎప్పుడైతే నేను ఆత్మని ఇప్పుడు దేహం ఏ విధంగా అయితే మీకు అనుభవం ఉందో అదేవిధంగా ఆత్మ ఎప్పుడైతే మీకు అనుభవం ఉందో అప్పుడు మీకు చావు లేదన్న సంగతి తెలుస్తాను ఏం చేత తెలుస్తుంది ఆ దానికి చావు లేదు కాబట్టి దేనికి చావు లేదు కాబట్టి ఆత్మకి చావు లేదు శాస్త్రం ఏం చెబుతుంది ఆత్మ పుట్టదని చెప్తాను ఆత్మ చావుదని చెప్తాను మీకు అర్థమవుతుంది ఇప్పుడు మన శరీరాన్ని శ్మశానంలో ఖాళీ చేస్తున్నారు. ఈ కాలిస్తే భూమి తగ్గుతున్నాం, కొంతమంది కప్పెడతారు, కప్పెడితే మట్టి అవుతుంది, ఏదో తగ్గుతాం, ఏదో తగ్గుతాం. మరి ఇంక తిరిగి పుట్టేవాడు ఎవడు? దేహాన్ని ఎదురుకుండా ఖాళీ చేస్తున్నారు. మీరు అది ఇంక పుట్టే సమస్య లేదు. నేను లోపల ఏంటి అనేక ట్రూత్ తెలుసు, ఆ ఫైనల్ ట్రూత్. దానికంటే పుట్టుకలేదు, చావలేదు, దానికి మొసలుతనం లేదు. పుట్టుకలేని దానికి మొసలుతనం ఏముంటుంది? దానికి ఏం లేదు. ఇంకా పుట్టాడు ఎవడు తిరిగి పుడతాడు, తిరిగి పుడతాడు అని చెప్పాడు ఎవడంటే, మీరేమో గుణాలు ఉన్నాయి చూసారు, ఆ గుణాల యొక్క సమూహమే పడుతుంది. అలవాట్ల యొక్క సమూహమే పడుతుంది. అంటే అలవాట్లు, ఈ గుణాలు, ఈ తలంపులు, అదొక మూట, అదొక మూట. ఈ గుణాల యొక్క మూటనే, ఈ సంస్కారాల యొక్క మూటనే, అలవాట్ల యొక్క మూటనే మన వాళ్ళు వేదాంత పరిభాషలో ఆ టెక్నికల్ లాంగ్వేజ్ దాన్ని జీవుడని పేరు పెట్టారు. దాన్ని అంటే నువ్వు గడ్డి తాళ్ళు ఉన్న గడ్డి గడ్డి తాడు ఉంటుంది, అందులో ఒక్కొక్క గడ్డి పరక ఒక్కొక్క గడ్డి పరక బయటకు తీసేస్తే ఇంక గడ్డి తాడు లేదు, అంతే కదా. అది అదేవిధంగా నీ అలవాట్లు, నీ గుణాలు, ప్రకృతి గుణాలు, ప్రకృతి హ్యాబిట్స్ ఒక్కో తలంపు ఒక్కో తలంపు చేస్తే జీవుడు అనేవాడు లేడు. అండి అలవాట్ల యొక్క గుంపుకి, అండి ఆ గుణాల యొక్క గుంపుకి, ఈ తలంపుల యొక్క గుంపుకి జీవుడని ఒక పేరు పెట్టాడు. దానికి ఏం పేరు పెట్టారు? ఇది వాడు విచారణ చేస్తే పోతాడు, విచారణ చేయకపోతే దేవి జనుడైనా అలా ఉన్నానని చెప్తాడు. అది విచారణ చేస్తే పోతాడు, విచారణ చేయడానికి వెయ్యి జన్మలకు కూడా నిన్నాడు విడిచిపెట్టడు. మోక్ష కాంక్ష ఎవరైతే తీవ్రంగా ఉందో, గోరక్ష నీళ్ళ దాటింది కాకుండా ఎవరైతే మోక్ష కాంక్ష తీవ్రంగా ఉందో వాళ్ళు ఈ గుణాలు నశిస్తారు. అది అంటే మనం ఏం చేయాలంటే ఈ అస్తమానికి గుణాలను తలపెట్టుకోకూడదు. మీకు అర్థమవుతుంది? నీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఇష్టం లేని వాళ్ళు మిమ్మల్ని ఎవరు తలపెట్టుకోమన్నాడు, మిమ్మల్ని కోపాలు ఎవరు తెచ్చుకోమన్నాడు? మీకు అర్థమవుతుందా? నీకు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఇష్టం వాళ్ళని మీరు తలపెట్టుకునేది మీరే. దేవుడు ఏమైనా తలపెట్టుకోమని చెబుతున్నాడా? తలపెట్టుకోమంటాడు. ఆ ఇష్టం లేని వాళ్ళని తలపెట్టుకునేది మీరే ఇంటికాడ కూర్చుని. ఆ జ్ఞాపకం వచ్చేది మళ్ళీ ఏమొచ్చేస్తాను? నీకు కోపం వచ్చేస్తాను. కోపం ఊరుకుంటుందని మళ్ళీ అడిగే చేస్తాను. ఈ గొడవంతా నాకు సంబంధం ఏంటంటే కృష్ణుడు నీకు తగలడం, ఏదో తగలడం నాకు నాకు సంబంధం ఏంటంటే అసలు మిమ్మల్ని ఎవరు తలపెట్టుకున్నాను ఇంటికాడ కూర్చుని. ఆ రోడ్డు మీద దుమ్మంతా మొఖానికి రాసుకోవడం, అక్కడి నుంచి కడుక్కోవటం. ఈ రోడ్డు మీద దుమ్మింది మన మొఖానికి ఎవరు రాసుకోమన్నాడో అక్కడి నుంచి సబ్బులు ఎత్తి సబ్బులు అడిగి లేదు ఎవరు కడుక్కున్నాడు అండి. అక్కడ ఎవరు తలపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది మైండ్లో? వికారం వస్తుంది. ఆ వికారం వచ్చినప్పుడు ఎవడో జ్ఞాపకం ఇస్తాడు కదా నీకు, ఆడంటే నీకు ఇష్టం కాబట్టి ఏమంటుంది ఆడిని రియాక్ట్ అవుతాడు. ఆ రియాక్ట్ అయితే ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవుతున్నారో అప్పుడు వాళ్ళు కొత్త వాసులు వచ్చేస్తాడు. ఈ పెంట అంతా మీరు నులుకుని నా మీద పెడతారని నాకు సంబంధించి అన్నాడు కృష్ణుడు. అసలు ఈ గొడవలు ఎవరు మిమ్మల్ని తలపెట్టుకుంటున్నాడో, తలపెట్టుకున్నాక నీకు వికారం వస్తాను కానీ తలపెట్టుకోకముందు రావటం లేదు కదా. ఈ వికారాలు ఎవరు తెచ్చుకోమన్నాడు? మళ్ళీ వికారాలు ఎలా పోగొట్టుకోవాలి, ఈ సాధన ఎలా చేయాలని, మళ్ళీ ఇక్కడ ఈ సాధనలోకి రావటం, మళ్ళీ రియాక్ట్ అవుతూ ఉంటాం. ఈ గొడవని మీరే నిలుకుని మీరే చేసుకుంటున్నారు, మీరే కల్పించుకుంటున్నారు. నాకేం సమయం లేదు. ఆ గొడవలు వదిలేసి నన్ను ప్రేమిస్తే, నన్ను ధ్యానిస్తే, నన్ను జపిస్తే, అంటే మీకు ఏది కావాలని మీరు ఎలా పెట్టున్నారో దాన్ని మీరు తలపెట్టుకుంటే అక్కర్లేని పోతాయి. అదే రమణ మహర్షి గారు చెప్పారు, ఒక దోణి, అంటే దోణి అంటే జీవుడు అనమాట. ఇక్కడ ఒక దోణి ఎవరికి, ఒక దోణి మీరు తోలికెళ్ళాలంటే ఎవరో తవ్వు నీళ్ళు చూపించి తోలికెళ్ళొచ్చు, ఎంత కొట్టు కూడా తోలికెళ్ళొచ్చు అన్నాడు. ఎవరో తవ్వు నీళ్ళు చూపిస్తే దాన్ని కొట్టక్కర్లేదు, అది మామూలు వచ్చేస్తుంది. నేరసన్న దోడైన పాపం ఆ తవ్వు నీళ్ళ కోసం వచ్చేస్తుంది. ఆ తవ్వు నీళ్ళు ఈ భగవంతుని గురించి నిరంతరం స్మరించడం వల్ల దోడకి తవ్వు నీళ్ళు చూపిస్తే ఈ దోడ ఎలా నడుస్తుందో అలా నిరంతరం మీరు భగవంతుని స్మరించడం వల్ల జీవుడు భగవంతునికి భగవంతుడు వైపుకి వచ్చేస్తారు. అలాగే భగవంతుని వదిలేసి మీరు ప్రకృతి గొడవలు తలపెట్టుకుంటూ సాధన చేయాలంటే కర్ర ఇచ్చుకుని వెనకాల దోడలు కొడతంటే నాలుగు దెబ్బలేస్తూ అడిగేస్తున్నారు. ఈ ప్రకృతి గొడవలు ఎదుర్కోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఏదో పూజ చేయటం, ఆ పూజ చేసిన కొద్ది గొప్ప అభివృద్ధి రావటం, నాలుగు దెబ్బలేస్తూ అడిగేస్తున్నారు. అటువంటి సాధన మనం చేసి వెనకాల కర్ర ఇచ్చి కొట్టి కలిగితే టైర్ అయిపోతాం, గమ్యానికి వెళ్ళాలి. టైర్ అవుతాం ఎక్కువ చివరికి పోయి గమ్యానికి చేరుకోగలమంటే గమ్యానికి అది చేరుకోవాలి. అయితే కృష్ణుడు ఏమని చెప్పారంటే, మీరు ఇంటికాడ కూర్చున్నప్పుడు నా గుణాల గురించి చెప్పుకోండి, నా మాటల గురించి చెప్పుకోండి, నా లేవల గురించి చెప్పుకోండి, నేను చెప్పిన మాటల గురించి చెప్పుకోండి. ఏదో మాటలు చెప్పుకుంటారు కదా, నేను గీతలో చెప్పాను కదా మాటలు, నేను అర్జునుడే కొన్ని మాటలు చెప్పాను కదా, అవి మీ ఇంటికాడ కూర్చొని చెప్పుకోండి. అలా చెప్పుకుంటా అంటే నీకు తెలియకుండా నీకు భగవద్ అనుభవం కలగదు. ఏదో మాట చెప్పుకోవాలి కదా, అది అని ఏదో గొడవలు ఏదో పేరు చెప్పుకోకుండా మీరు ఉండలేరు కాబట్టి నా గురించి చెప్పుకోండి, నా దేవాల గురించి చెప్పుకోండి, నా వైభవం, నా జ్ఞానం యొక్క వైభవం గురించి చెప్పుకోండి. చెప్పండి, దాని మీద అలా చెప్పుకోకపోతే మీకు ఆకర్షణ పైవచ్చు. ఆ ఆకర్షణలో మీకు ప్రయాణం చేరిగ్గా, సేఫ్గా, ష్యూర్గా, స్టడీగా, మీరు అగమ్యాన్ని మీరు మీరు చేరుకోగలరు. అంటే నెగిటివ్గా ఆలోచించబడదు, పాజిటివ్గా ఆలోచించి గమ్యాన్ని పొందాలి. ప్రశ్న అడుగుతున్నాడు, మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ సాపారు చేస్తున్నారు, ఇక్కడే సాపారు చేసి ఎక్కడ కూర్చుంటున్నారు, నాలుగు గోడల మధ్యనే మనం ఎలా ప్రచారం ఆవుడు ఇవి ఎలా తిరుగుతున్నాము, అలా ఎందుకు జరగకూడదు, ఈ రోజు గ్రామాలంతా తిరిగి ఎందుకు బోధించకూడదని ప్రశ్న. అది భగవాన్ అంటాడంటే నేను బోధించడం లేదని నీకు ఎలా తెలుసు అన్న, నేను బోధించడం లేదని నీకు ఎలా తెలుసు. బోధ అంటే స్టేజ్ మీద కూర్చుని చుట్టూ చేరిన ఒక వెయ్యి మంది జనాన్ని దగ్గర పెట్టుకుని మంచి నిరంతరముగా అనుబ్రోకన్గా మాట్లాడటం కాదు అయ్యా మన గురించి ఆయన చెబుతున్నాడు. అంటే మీరు ఎందుకు టీచ్ చేయడానికి ప్రశ్న, మీరు టీచ్ చేయబడుతుందని మీకు ఎలా తెలుసు. అంటే టీచింగ్ అంటే నువ్వు అర్థం ఏమనుకుంటున్నావు, ఓ స్టేజ్నే కూర్చోబెట్టాం చెట్లు కూడా చుట్టూరు వీళ్ళు జనాలు కూర్చోబెట్టాం, ఈ టీచర్ అని టీచ్ చేస్తా ఉంటాడు, అదే టీచింగ్ అని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఆ రకంగా నేను చెప్పటం లేదు కాబట్టి అసలు నేను బోధే చేయటం లేదని నువ్వు అనుకుంటున్నావు. ఇది నేను ఉద్దేశంగా చెప్పటం లేదు భగవాన్, మనం నాగురుగానే చెప్తున్నా. బోధించడం లేదు చాలా సరైనది, బోధించడం అంటే అర్థం ఏంటి, నా భావాన్ని మీకు వ్యక్తపరచడం. అయితే నువ్వు ఏం చెబుతున్నావు నన్ను మ్యాటర్ కూడా చెప్పమంటున్నా. భగవాన్ ఏమంటారంటే నీకు ఒక విషయం తెలియజేయడం నా ఉందో కూడా చెప్పచ్చు. ఆ రోజు కానీ ఎదుటి వాడికి మాటతోటి సంబంధం లేకుండా మౌనంతో కూడా చక్కగా చెప్పే శక్తి ఒకటి ఉందన్న సంగతి నీకు తెలియదు. అంటే మాటే టీచ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, మౌనం కూడా టీచ్ చేస్తున్నాను సంగతి నీకు తెలియటి ప్రశ్న అడుగుతున్నాను. మాటల ద్వారా కాకుండా మౌనం ద్వారా కూడా టీచ్ చేయొచ్చు. విషయం నీకు తెలియక నేను టీచ్ చేయట్లేదు నేను అనుకుంటున్నాను, నీకు తెలియకపోవడం వల్ల అనుకుంటున్నావు, తెలుసుండి కాదు అది కూడా అర్థమయ్యేలా చెప్తున్నాడు భగవాన్. చెబుతున్నారు గంటల కొలది ఈ ఉపన్యాసాలు విని ఏ విధంగా నాని ప్రభావతిని కాకుండా అంటే ఈ మాటల యొక్క ప్రభావం వినేవాళ్ళ మీద ఏమి పడకుండా అంటే లోపల ఈ మాటలు మనం విన్నాము మన జీవితాన్ని ఇలా సంస్కరించుకోవాలి, ఇలా తీర్చిదిద్దుకోవాలి, ఇలా సరిదిద్దుకోవాలి, రేపు నుంచి మనం మారు జీవితం పొందాలి, ఈ ఉపన్యాసం విన్నాం కదా మనం మన అదుపులో పెట్టుకోవాలనే వాళ్ళకి మార్పు లోపల నుంచి రాకుండా అంటే మనం ఉపన్యాసాలు మీరు వింటున్నారు, ఉపన్యాసాలు వినటం వల్ల మనం ఈ రకంగా మార్పు పొందాలి, మన మనసును బాగు చేసుకోవాలి, మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి, మన జీవితాన్ని సంస్కరింపు చేసుకోవాలి, మన జీవితాన్ని సంస్కరింపు చేసుకోవాలి అలా తలంపు రాకుండా గంటల తరబడి నీళ్ళిపోతారనుకున్న ఉపన్యాసాలు. నేను ఉపన్యాసం చదవటం లేదనుకోండి, ఎవరో మామూలు మౌనంగానే నేను బోధిస్తున్నాను అనుకోండి, ఒక నా దగ్గరికి వస్తాడు అనుకోండి, మాట్లాడుచుకోనుకోండి, వాడికి నేను మాటల దగ్గర చెప్పను, నా మౌనం యొక్క ప్రభావం వాడి మీద పడి వాడికి ఉన్నటువంటి సంస్కారాల నుంచి వాడికి ఉన్నటువంటి కుయుక్తుల నుంచి కుతంత్రాల నుంచి కుచేష్ణల నుంచి ఈ చెడు అలవాట్ల నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి అయ్యో విడుదల పొందాలనే ప్రయత్నం నా మౌనం వల్ల వాడు కలిగిందనుకోండి, ఇక్కడ ఉపన్యాసం పనిచేస్తుందా మౌనం పనిచేస్తుంది. మాటలు చెప్పి పని చేయకుండా ఉన్నవాడు గొప్పవాడా, మాటలు చెప్పకుండా పని చేసేవాడు గొప్పవాడు. నేను బోధించడం లేదు అంటున్నాను, ఎవరు వచ్చినా దగ్గర కూర్చుంటాడు వాడికి నా కబురు నేను చెప్పను, కానీ వాడి జీవనంలో చూడటం వల్ల నా మౌన యొక్క సందేశం వల్ల ఆ సైలెన్స్ కూడా సైలెన్స్ ద్వారా అంటే టీచింగ్ వల్ల వారి జీవితం యొక్క ప్రవర్తన అంతా మారిపోయారు, మారు మనసు పొంది పూర్వ జీవితం అంటే విడిచిపెట్టుకుని కొత్త జీవితంలోకి వస్తాడనుకో ఆ లోపల నుంచి ఆ యాస్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ వాడు లోపల నుంచి కలుగుతున్నప్పుడు మన జీవితం మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, మనం మన జీవితం మన అభివృద్ధిలోకి రావాలి అని వాళ్ళు పూర్వపు జీవితం నుంచి మన కొత్త జీవితంలో మనం ప్రవేశించాలి, కొత్త జన్మలోకి రావాలి అనేటువంటి ఆ ఇన్స్పిరేషన్ మనం బాగుపడాలనే కాంక్ష ఆ హృదయాంతరాల నుంచి వాడికి వస్తున్నాడు నన్ను చూడటం వల్ల ఉపన్యాసాలు విని మనసులో ఏమి మార్పు లేకుండా వెళ్ళిపోవటం గొప్ప, ఉపన్యాసాలు వినకుండా ఒక మహాత్ముని దర్శించడం వల్ల మనసు మారు మనసు పొందిన వాడు గొప్పవాడు అని ఇవి నిర్ణయించుకో చాయిస్ వాడికి ఇచ్చేస్తున్నారు భగవంతు ఒక అలవాటు ఎవరిని బలవంతం పెట్టరు. నువ్వు ఉపన్యాసాలు ఎందుకు చెప్పడం అడుగుతున్నాడు ఇది అడిగేవాడు, అంటే ఉపన్యాసాలు చెప్పడం అనేది కావాల్సింది, స్పీచెస్ ఇవ్వటం రైటింగ్స్ అనేది కావాల్సింది, లేకపోతే నిశ్శబ్దంగా ఉండి నిరంతరంగా ఉండి ఎవరైతే ఆ శక్తిని పొందుతున్నాడో వాడికే తెలియకుండా మౌనం ద్వారా వాళ్ళు ఆ శక్తిని ప్రవేశపెట్టడం ముఖ్యమా, ఏది ముఖ్యం ఏది ముఖ్యమో నువ్వు ఆలోచించు, చాయిస్ నీకే ఇచ్చేస్తాను. అంటే మాటకి అసలు శక్తి లేదని ఆయన చెప్పటం లేదు. ఉపన్యాసాలు చెప్పొద్దని చెప్పటం లేదా, మీరు బాగా అర్థం చేసుకుని మాటకి శక్తి లేదని ఆయన చెప్పటం లేదు ఎవరు భగవాన్. అంటే ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? తలంపులో చెప్పింది. తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? దేనిలోంచి వచ్చింది. ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యంలోంచి వచ్చింది. ఈ మాటకే ఇంత శక్తి ఉంటే చైతన్యానికి ఇంకా ఎంత శక్తి ఉంటుంది? ఆ చైతన్యం అయ్యి ఉన్నవాడి దగ్గర ప్రభావం పొందకుండా ఎలా బయటికి వెళ్ళగలరు? చైతన్య స్థాయిలో ఉన్నవాడికి మాట చెప్పక్కర్లేదు. సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది. సైలెన్స్ కూడా దీన్ని నేను టీచ్ చేయటం లేదని అంటున్నావు. నేను బోధించడం లేదని బోధన వింటున్నావు. సంవాదాల కంటే, ఉపన్యాసాల కంటే, రచనల కంటే, ఉపన్యాసాల కంటే, రచనల కంటే, ఆ టాక్స్ కంటే, డైలాగ్స్ కంటే, ఆ స్పీచెస్ కంటే, ఆరేటరీ కంటే, యానికి కంటే గురువు అనుగ్రహం అత్యంత బలమైన. పూజల కంటే జపాల కంటే, పూజలకి జపాలకి 20,000 చెప్పడం లేదు అని కంపారిటీవ్గా చెప్తున్నారు. పూజల కంటే, జపాల కంటే, జ్ఞానాల కంటే, ఈ కూర్చోటాల కంటే, నించోటాల కంటే, నదుల్లో మొలకటాల కంటే, గురి చుట్టూ చెరగటం కంటే, ఉపన్యాసాలు వినటం కంటే, జ్ఞానాలు చేయటం కంటే, అన్నిటి కంటే కూడా అత్యంత బలమైనది గురువు యొక్క. ఇంకా గురువు వస్తువులే ఉన్నారు. గురువు ఏమన్నాడు? ఏ వస్తువునైతే, ఏ వస్తువునైతే ఎత్తి చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఏ వస్తువునైతే సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఆ వస్తువే గురువు ఉన్నారు. ఆ వస్తువే గురువు ఉన్నారు కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సోర్స్ నుంచి ఆ మాట వస్తుంది కాబట్టి అది గురువు అనుగ్రహం. నువ్వు చేసే సాధన అంటే గురువు అనుగ్రహం అత్యంత బలం. ఎవరైనా పాద నమస్కారాలు పెడుతున్నారనుకోండి, భగవాన్ వై సో మచ్ వై సో మచ్ అంటే అంత గొడవ ఎందుకు, అంత గొడవ ఎందుకు? సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకోండి. గాడ్ కెనాట్ బి డిస్యూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ ఇందుకే అర్థమైన దండాలు అక్కర్లేదు. మన ఆఫీసర్ గారికి వెళ్ళామనుకున్న అప్పుడు దండం పెట్టాలి, పెట్టకుండా కోపం వస్తున్నాడు. ఇప్పుడు మంత్రి గారికి వెళ్ళామనుకున్న ఆఫీసర్ గారికి వెళ్ళామంటే అప్పుడు మటుకు మీరు దండాలు పెట్టే మానకండి. ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని ఇప్పుడు నమస్కారం పెట్టకనే పెట్టినా పెట్టకనే నాకు ఇతర అంటే అక్కడ ఇతరులు బాగా చూసారు అనేటువంటి భావన బోధ వల్ల ఏమి ఉపయోగం లేదు. నేను అంటున్నాడు బోధ వల్ల ఏమి ఉపయోగం లేదని నేను అంటాం లేదు. కానీ బోధ కంటే మౌనం శక్తివంతమైనది, అతి బలమైన. బోధకి ఏం ఇవ్వలేదండి నేను చెప్పడం లేదు. కానీ బోధకంటే బోధ థర్డ్ క్లాస్, బోధ థర్డ్ క్లాస్. ఏది ర్యాంక్? ఏ సైలెన్స్? ఆ ర్యాంక్ మనలో ఎనర్జీ ఎక్కువండి. అయితే ఇప్పుడు ఇందులో ఏదో నిర్ణయం చేసుకో. మూడు కూడా నిద్రపోతున్నాడు, మళ్ళీ మెరుగు ఎప్పుడు వచ్చేస్తుంది? 4 ఇంటికి 5 ఇంటికి 6 ఇంటికి మెరుగు వచ్చేస్తాను. అలా మెరుగు రాకుండా కొన్నాగానే నెగ్గట్లో పోయింటే సుఖంగా ఉంటుందేమో మనకు అంటున్నాను. చూడండి, ఈ ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు భగవాన్ ఏమంటారంటే, నువ్వు ఇప్పుడు కూడా నీకు నిద్ర సాగుతాను ఉన్నాను. ఎప్పుడండి? మెరుపులో ఉన్నప్పుడు నువ్వు నిద్రలో ఉండాలన్నా నీకు, ఆ నిద్ర ఇప్పుడు కూడా నీకు సాగుతాను. గాడు నిద్రలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి ఇప్పుడు కూడా సాగుతాను. ఆ స్థితి ఎక్కడికి పారిపోలేదు, నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోలేదు. అలా ఇప్పుడు తెలుసున్నా తెలియకపోయినా గాడు నిద్రలోనే ఉన్నావయ్యా అంటున్నారు భగవాన్. అంటే మెరుపులో ఉన్నప్పుడు కూడా నిద్రలోనే ఉన్నమాట. ఈ మెరుపులో ఉన్నప్పుడు కూడా నిద్ర స్థితి నీ లోపల ఉంది. దాన్ని జాగ్రత్తగా విచారించి నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నావా, నువ్వు జ్ఞానం అయిపోతావు. ఎంతట్లో ఏ స్థితిలో ఉన్నావు, మెరుపులో కూడా స్థితి ఉంది, అక్కడ జారిపోలేదు పారిపోలేదు, జారిపోలేదు పారిపోయింది. ఏం చేయాలి? ప్రయత్నం చేసి ఈ మెరుపులో నిద్ర స్థితి ఇప్పుడు మెరుపులో కనుక నువ్వు సాధన చేసి తెచ్చుకుంటావు అనుకో, అది అనుభవంలోకి తెచ్చుకుంటావు. మెరుపులో నిద్ర స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటావు అనుకో, ఏమండి విచారించి అనుభవంలో తెచ్చుకోవాల్సిన, అసలు నువ్వు పొందవలసిన విషయం, నువ్వు పొందవలసినటువంటి గమ్యమే అది. నిజంగా లోనికి పోవటం కానీ వేడికి రావటం కానీ ఏమీ లేదు. దేహబుద్ధిని వాడు లోపలికి వెళ్ళిపోయామనుకుంటాడు, బయటకు వచ్చేసామనుకుంటాడు. దేహబుద్ధి లేని వాడికి లోపల లేదు, బయట లేదు. దేహబుద్ధి లేని వాడికి లోపల లేదు, బయట లేదు. రమణ మహర్షి గారికి ధ్యానం చేసుకోవటం, ఈ పూజ చేయటం, జపం చేయటం ఆయనకు అలవాటు లేదు. అంతేగా మనం చేసుకోవద్దు అని చెప్పటం లేదు, ఆయనకి అలవాటు లేదు. ఆ స్కందాశ్రమంలో ఉండగా ఏమన్నారంటే, ఎప్పుడు మాతో కూర్చున్నారని మీరు పాడైపోతున్నారు, అది ఏ లోపలిలో గణపతి ధ్యానం చేసుకుని లోపలికి వెళ్ళాను. పక్కన భక్తులు ఎవరు చూడండి, ఆయన ఆయన క్షేమం కూడా అంటే అన్నారు. నేను లోపలికి వెళ్ళిపోయినా అంటున్నారు, ఇప్పుడు నేను బయట ఉన్నానా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళాను అంటున్నారు, ఇప్పుడు నేను బయట ఉన్నవాడు లోపలికి వస్తాడు, లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు. అంతేకాని ఈ బ్రహ్మార్గం పొందిన వాడికి లోపల లేదు బయట లేదు, దేవబుద్ధి వాడికి లోపల ఉంది బయట. ఆ కృష్ణుడు గీతలో చెప్తాడు, లోపల శుభ్రం చేసుకో బయట శుభ్రం చేసుకో అంటాడు. ఎవరంటే మనల కాదు సాధన చేసేవాళ్ళు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోండి, సాధన చేసేవాళ్ళు చెప్తున్నాడు. లోపల శుభ్రం చేసుకో బయట శుభ్రం చేసుకో. కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వు సబ్బు పెట్టి శరీరాన్ని కడుగుతావు బాగానే ఉంది, మరి లోపల ఎలా కడుగుతావు? మీ సబ్బు పెట్టి శుద్ధిని పెట్టి మీ శరీరం బయట కడిగేసుకుంటున్నారు, మీ శరీరాన్ని బాగానే కలుగుతున్నారు, మరి లోపల కూడా కలగాలి. ఆ లోపల ఎలా కలగాలంటే భగవంతుని స్మరించడం వల్ల, భగవంతుని ధ్యానం చేయటం వల్ల, భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల, భగవంతుని గుణాన్ని తలపెట్టుకోవటం వల్ల మీ మనసు స్నానం చేయించబడదు. మీ శరీరానికి స్నానం చేయించాలి, మనసు కూడా స్నానం చేయాలి. మీ శరీరానికి స్నానం చేయించుద్దని కాదు, ఆ లోపల స్నానం వల్ల మీ హృదయం యొక్క లోతులు దొరుకుతాయి. మీ హృదయం యొక్క లోతులు తెలిస్తే బయట స్నానం ఎప్పుడైనా మర్చిపోయినా లోపల స్నానం కనుక నువ్వు మర్చిపోకుండా ఉంటే నీ గుండెలో ఉన్న నీ గుండెలో ఉన్నటువంటి అత్యంతమైన ముత్యాలు రత్నాలు బంగారం నీ చేతికి అందుతుందంటున్నాడు కృష్ణుడు. ఒక మహాత్ముడు అన్నాడు, అందరికీ బంగారం కావాలి కానీ ఎవరు కూడా తన మనసును బంగారంగా చేసుకోవడానికి ఎవరు సాధన చేస్తుంటారని. బంగారం అందరికీ కావాలి, బంగారం అందు కానీ తన మనస్సును బంగారం కింద చేసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేస్తుంది. బంగారం మటుకు అందరూ కావాలి కానీ తన మనస్సును బంగారం కింద చేసుకోవడానికి మనకి ఎవరికో ఎవరు కూడా సాధన చేయ ఎవరు ప్రయత్నం చేస్తుంది. అండ్ నీకు బంగారం మీద మనకి ఎంత మోజు ఉందో అలా మన మనస్సును బంగారం చేసుకోవడానికి ప్రయత్నం చేసే అనుకున్న భగవంతుడైన స్వరూపాన్ని మనకి ఏర్పరుస్తాడు. అది నిజంగా లోనికి పోవటం కానీ వీరికి రావటం కానీ ఏమిటి లోపల బయట అనేది చచ్చిపోతున్నాం పుడుతున్నాం అనేది కూడా జాగ్రత్త. రాజు స్నానం మంచిది అవసరం కానీ లోపల స్నానం బయట స్నానం కంటే లోపల స్నానం వల్ల ఎక్కువ నీకు బంగారం దొరుకుతుంది, అంటే ఎక్కువ దైవ సంపద నీకు అందుబాటులోకి వస్తుంది. లోపల శుద్ధి అవసరమే బయట శుద్ధి అవసరమే. ఎవరికైతే లోపల శుద్ధి ఉంది వాడికి స్థిరత్వం వస్తుంది, లోపల ఎవరికైతే శుద్ధి లేదు వాడికి స్థిరత్వం ఉండదు. ఎవరికైతే స్థిరత్వం ఉంది వాడికి సహనం వస్తుంది, మనిషికి సహనం వచ్చి కొద్ది ఉదయం ఎక్కడ ఎల్లు పెరుగుతాయి. పొద్దున అయ్యింటికి మెరుగు వచ్చేస్తాను, మెరుగు రాకుండా బ్యాలెన్స్ ఉంటున్నాడు మీరు. నాకు మెరుగు రావటం ఇష్టం లేదు నాకు, అలాగే నిద్ర కంటిన్యూ అయిపోవాలి ఉండదు నాకు అంటున్నాడు మాత్రం. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీలో ఉన్న వాసన, నీలో ఉన్న మాయ, నీలో ఉన్న ప్రకృతి, నీలో ఉన్న అలవాటు నేను బలం ఉంటాను లేకేస్తే నేను చెప్పి అసత్యాలు అనుకోకుండా మీరు కూడా విచారణ చేసుకోండి. మీరు పొద్దున్నే రేపు ఉదయం లేచి ఏడు వెళ్ళాలని సాయంత్రం పడుకోండి, మీరు మీ ఉదయం లాగా ఏడు జ్ఞాపకం వస్తుంది, ఏడు జ్ఞాపకం వస్తుంది. ఆ తరం పొంది నా టైంకి లాగొట్టేస్తుంది. నీ వాసన, నీ తలంపు, నీ టెండెన్సీ, నీ హ్యాబిట్ నేను ఎద్దట్లో ఉండను కదా లాగొట్టేస్తున్నాను. నీకు నిద్రపోవాలండి నీ అలవాట్లో ఉండను కదా అక్కడ. నీకు నిద్రపోవాలండి అయితే నీ అలవాటు నేను నిద్రలోకి మెరుపులోకి తీసుకొచ్చేస్తాను. భగవాన్ ఎంత ముందుగా చెప్తున్నాడు చూడండి, ఎంత స్వీట్గా ఉందో, ఎంత సింపుల్గా ఉందో, ఎంత డైరెక్ట్గా ఉందో చూడండి. భగవంతుడు గొప్పగా ఉంటుంది, గొప్ప హేతు అదే. బిడ్డ ఏదైనా ఎలా ఉంది, ఎదురు ఏదైనా ఎలా ఉంది, విష్ణు పురాణం ఎలా ఉంది, శివ పురాణం ఎలా ఉంది ఇలా చెప్పాలి. డైరెక్ట్గా నేను ఎక్స్పీరియన్స్ నుంచి ఇచ్చాడు. నేను అడ్డ రెండు మిలుపులు ఎందుకు వస్తున్నామంటే శివ పురాణం ఎలా ఉంది ఇలా చెప్పడం నీ అలవాటు నేను మిలుపులు తీసుకురండి. క్యాష్ బ్యాక్ అడుగుదారు అంటే అసలు ఇష్టం లేదు. నీ మనసులో ఉన్న తలంపులు, నీ మనసులో ఉన్న సంస్కారాలు, నీ మనసులో ఉన్న అలవాట్లు, నీ మనసులోని వేగాలు, నీ మనసులోని తండ్రిని శిష్య నేను బలవంతంగా మెరుపు నీ మెరుపులోకి తీసుకొచ్చేస్తా. బలవంతం బై ఫోర్స్ తీసుకొచ్చాడు. ఏం చేస్తారు అదే బై ఫోర్స్ తీసుకొచ్చేస్తారు. ఏమి చేత అతను అహంకారం చావాలి. బలవంతం ఎక్కడ ఉంటాయి? అహం వృత్తిలో ఉంటాయి. అహంస్ఫురణ వేరు, అహం వృత్తి వేరు. అహంస్ఫురణ వేరు, అహం వృత్తి వేరు. అహంస్ఫురణ నేను నేను ఉన్నాను అనుకుంటున్నాను, అహం వృత్తి నేను ఉన్నాను అనుకోడు. నేను అదిగా ఉన్నాను, ఇదిగా ఉన్నాను, గౌరవంగా ఉన్నాను, అగౌరవంగా ఉన్నాను, ధనవంతిగా ఉన్నాను, పేదవాడుగా ఉన్నాను, అధికారంలో ఉన్నాను, అధికారంలో లేను, ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పొడిగ్గా ఉన్నాను, ఎందుకంటే ఎందుకంటే కలిసిపోతాను. ఏది అహం వృత్తి, అహం వృత్తి ఎందుకంటే ఆ కలిసిపో అహం స్ఫురణ స్వతంత్రం మాట. దానికి దేహం లేకపోయినా ఇబ్బంది లేదు, ప్రపంచం లేకపోయినా ఇబ్బంది లేదు, ఈ దేహం లేకపోయినా ఇబ్బంది లేదు. ఎవరికి అహంస్ఫురణ అయ్యండి అక్కడ వాడు ఉన్నాయని సంగతి వాడికి తెలుస్తాం. నీ దేని చోటు కూడా అదే అయ్యింది కృష్ణ వరకు అది అహంస్ఫురణ. అహం వృత్తి స్వతంత్రంగా ఉండలేదు, దానికి అంచి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. అహంస్ఫురణకి ఏది అక్కర్లేదు, ఏది అక్కర్లేదు పునాది ఉండగలదు. నేను బాగా అర్థం చేసుకోండి, అహంస్ఫురణకి ఏది అక్కర్లేదు, ఏది అక్కర్లేదు అని ఉండగలదు, కానీ అహం వృత్తి స్వతంత్రంగా ఉండలేదు. అది అహం వృత్తి నేను బలవంతంగా లేకేస్తాను. ఎవరు తెలియగలవాడు అని చేయటండి, భగవాన్ చెప్తున్నారు. ఎవరు తెలియగలవాడంటే వారు తెలివినంత ఉపయోగించి, వారికి ఎనర్జీని అంత ఉపయోగించి అహం వృత్తిని మూలంలోకి ఎవరైతే తృప్తి అణిచేస్తున్నాడో వాడు తెలియగలవాడు. ఇజ్ ఎ వైజ్ మ్యాన్. ఎవరు తెలియగలవాడటండి, ఎవరైతే వాడి యొక్క అహం వృత్తిని తన మూలంలోకి నొక్కి తృప్తి పెడుతున్నాడో, మూలంలోకి నొక్కి పెడితే తృప్తి పెడితేనే శిస్తుంది. మీకు అర్థమవుతుంది, వాసన అనిగి ఉండటం లేరు, వాసన నశించటం లేదు. మనవల్ అయ్యి వేరు, మనసు యొక్క నాశనం లేదు. నయించిన మనసు ఎప్పటికైనా ప్రమాదం, నశించిన మనస్సు వల్ల మనకి ప్రమాదం లేదు. కానీ నిద్రపోతున్న పాము వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదం, చనిపోయిన పాము వల్ల మనకి ప్రమాదం లేదు. అయితే ఏమంటున్నాడంటే ఎవడైతే ఎవరి అహం వృత్తిని తన మూలంలో ఎవడైతే అణిచిపెడుతున్నాడో, అహం వృత్తి యొక్క విజృంభిణిని ఎవడైతే కంట్రోల్ చేస్తున్నాడో, అంటే భగవాన్ చెప్పింది ఏంటి, నాట్ కంఫర్ట్స్ బట్ కంట్రోల్ ఇస్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది కంఫర్ట్స్ అనేది కంట్రోల్లో ఉండాలి. కొంతమందికి 1,000 కోట్ల రూపాయలు ఆస్తున్నా ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటాడు. కొంతమంది ఏమి లేని వాళ్ళు కూడా చక్రవర్తిలా ఉంటాడు. మంచిదంటే నీ కంఫర్ట్స్లో లేదు హ్యాపీనెస్, నీ కంట్రోల్లో ఉంది. మంచి తెలివిగలవాడు ఎవడంటే, వైద్యుడు నేను ఎవడంటే, ఇంటెలిజెంట్ నేను ఎవడంటే, దూరదృష్టిని వాడు ఎవడంటే, ఎవడైతే తన అహంవృత్తిని మూలంలోకి ముక్తి పెడుతున్నాడో, తొట్టు పెడుతున్నాడో, ఎవరైతే మూలంలో అణిచేస్తున్నాడో, అహంవృత్తిని ఎవడైతే మూలంలో అణిచేస్తున్నాడో, వాడు తిరిగి గలవాడు. మన మాట వదిలేయమంటున్నారు, మనం కూడా వదిలేయమంటున్నారు భగవాను. ఎవడైతే తిరిగి గలవాడో, ఎవడైతే సాధన చేస్తున్నాడో, ఎవడైతే అహంవృత్తిని మూలంలో, అహంవృత్తిని మూలంలో ఎవడైతే తొట్టు తెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో, వాణి కూడా మాయి చేసి అహంవృత్తి విజృంభించడానికి ప్రయత్నం చేస్తాడు. అంత బలం ఎంచితే నా అలవాటు దాని వయసు ఎక్కువ, మన సాధన యొక్క వయసు తక్కువ. అభివృద్ధి యొక్క అభివృద్ధి యొక్క వయసు ఎక్కువ, మన సాధన యొక్క వయసు తక్కువ. అంటే అభివృద్ధిని ఎవరైతే తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడిని కూడా ఇబ్బంది పెట్టేది, విజృంభించడానికి ఆ ప్రయత్నం చేస్తున్నాడు. సాధన చేయని వాడు కూడా వదిలేయమంటున్నాడు, ఇంకా సాధన చేయని వాడు కూడా వదిలేయండి. ఎవరైతే అభివృద్ధిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవరైతే తొట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో, వాళ్ళు కూడా అభివృద్ధి విజృంభిస్తుంది. ఇంకేత లోపల ఉన్నటువంటి అలవాటు యొక్క వ్యాధం దాన్ని బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇంకేత అంటే అదే ప్రారంభం. అదేంటి, ఆ దేవ ప్రారంభం బలీయంగా ఉన్నప్పుడు అహం వృత్తి ఎంత అణిగిపెడిగా ఉన్నానో విజృంభిస్తుంటుంది. ఆ ప్రారంభం బలీయంగా ఉన్నప్పుడు అంటే జ్ఞానిలో అజ్ఞానిలోనే అహిమకు మొలకెచ్చుతూ ఉంటుంది. అహిమకు ఎరసినప్పుడు అజ్ఞానికి దాని మూలం తెలియదు. అంటే అహం వృత్తి ఎక్కడి నుంచి వస్తుందో, ఏ మూలంలోంచి ఎలా వస్తుందో అజ్ఞానికి తెలియదు. ఆ నేననే తలంపు, ఆ ప్రధమ తలంపు, ఆ ప్రధాన తలంపు, ఆ మదర్ చాట్టు, ఈ హృదయంలోంచి ఏ సోర్స్లోంచి అది నెయ్యి వస్తుందో అది అజ్ఞానికి తెలియదు. అజ్ఞానికి అది తెలియదు, దాని మూలం తెలియదు. జాగ్రత్త స్వప్నాలు వస్తే తన సుషుప్తి స్థితి స్మృతి ఉండదు. కానీ జ్ఞాన అహం యొక్క మూలం ఉంది లక్ష్యం నుంచి. జ్ఞానం ఏం చేస్తాడంటే అహం ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే ఉంటాడు. ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే ఉంటాడు. జ్ఞాని అహమితో ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే ఒక లక్ష్యం ఉంది, అక్కడే ఉంటాడు. ఆధ్యాత్మిక బలం వల్ల అహమితో ఆడుకుంటాడు. ఇక అహమిక ఆపత్కరం కాదు. అంటే జ్ఞానికి కూడా అహంభావం ఉంటుంది, జ్ఞానికి కూడా అహంభావం ఉంటుంది. అయితే ఆడ అహంభావి ఇటువంటి పెట్టండి, కాయ చేసిన తాడు లాంటి పెట్టండి. కాయ చేసిన తాడు చూసామనుకోండి, మనం అలా చూసేటప్పుడు ఎలా కనిపిస్తుంది, తాడులాగా కనిపిస్తుంది. ఒక మనిషిని తీసుకెళ్ళి కట్టేద్దాం అనుకోండి, పట్టడం తప్ప కూడా కట్టాలి పట్టుకోండి. అది జ్ఞాని కూడా నువ్వు శుభమ్మ ఎల్లమ్మ ఇలా గుర్తిస్తున్నాడు కదా, ఇది దేశమరి ఇది భావ ఇది దేవరం మనస్సులు గుర్తిస్తున్నాడు కదా. అలా గుర్తించిన మనస్సు వాడు గమనించు, అలా గుర్తించిన వాడి మనస్సు మనస్సుని వాడిని మరి అంటే మృత జ్ఞాని కూడా మనస్సు ఉంటుంది. అదేంటి పగటి చెందుడు లాంటి కట్టండి, జ్ఞాని మనస్సు ఎటువంటి కట్టండి, పగడ కూడా చెందుడు అంటాడు. కానీ దాని ప్రభావం ఏమి, పగల కూడా ఇప్పుడు చెందుడు ఎక్కడికి పారిపోవడం, పగల కూడా చెందుడు ఉంటాడు. కానీ దాని ప్రభావం మటుకి ఉండదు. అలాగే బ్రహ్మానికి ముందు జ్ఞానికి మనస్సు ఉన్నప్పటికీ దాని ప్రభావం ఏమి కూడా అక్కడ ఉండదు. ఏంటంటే దాని సోర్స్లోని ఇది ఎక్కడైతే ఉదయించి అహంభావం ఎక్కడైతే ఉదయించి వస్తుందో దాని సోర్స్లోనే ఉన్నాడు కాబట్టి అది జరిగింది. అది మృత మనస్సు. అంటే కాళ్ళు తాడు లాంటి కాళ్ళు తాడు కూడా చూడటానికి తాడులాగే కనిపిస్తుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా కట్టేయడానికి ఆ పేరుకి రాదు. జ్ఞాని మనస్సు అటువంటిది, అది పగటి చెందుడు. అక్కడ కూడా చెందుడు ఉంటాడు, కానీ చెందుడు ప్రభావం ఏది. ఇటువంటి సుబ్బమ్మ గారు నేను సుబ్బమ్మ గారు కూర్చొని అన్నాడు కదా జ్ఞాని కూడా, వాళ్ళ ఎల్లమ్మ గారు అనుకోని ఎల్లమ్మ గారు కూర్చొని గుర్తిస్తున్నాడు కదా నేను సుబ్బమ్మ ఎల్లమ్మని. కానీ మీ రూపం కానీ మీ నామం కానీ సోషల్ స్టాటస్ కానీ మీ పవర్ని చూసి కానీ వాడు ఏమవుతాడు. చరణ్ గారు చెప్పారు, భగవన్ గారికి యాక్టర్స్ వచ్చారు, సినిమా స్టార్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, వరల్డ్ ఫేమస్ పొలిటీషియన్స్ వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, నేనైనా అందరూ చేశాను, ఎవరు కూడా దృష్టిని ఆకర్షించలేదు. ఇప్పుడు మనం ఏదైనా చూడాలనిపిస్తాను అనుకోండి, అది ఏదైనా వినాలనిపిస్తాను అనుకోండి, ఏదైనా చూడాలనిపిస్తాను అనుకోండి, ఏదైనా వినాలనిపిస్తాను అనుకోండి, ఇంకా అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, వాటికి జ్ఞానం లేదు. అవి మాట ఎట్లా అనకండి, కాశీ వెళ్ళి చూడాలంటే చూసి రావచ్చు. దానికే మన దేహాభివృద్ధి ఉంది కాబట్టి అక్కడ నేను ఉన్నాడు అనుకుంటున్నాం కూడా చూసి రావచ్చు. ఈ శవాన్ని అక్కడ చెప్పేసి నాలుగు సార్లు చెప్పేసి రావచ్చు. దానికి వాడికి బ్రహ్మానుభవం ఉన్నా వాడికి చూడాలని తెలుసు, వినాలని తెలుసు. అది వినటానికి అంటే బలవంతంగా నివారించుకుంటుంది, వాడు చూడటానికి ఏం లేదు, వినటానికి కూడా వినది తానే, వినది తానే, తన తానే చూసుకుంటాడంట. వినది తానే, బ్రహ్మానుభవం ఎవడైతే పొందాడో వాడికి చూసేది ఏం లేదు, వినేది ఏం లేదు. కానీ ఈ మాటలు మనకు బ్రహ్మాండం పొందుతాయి, కానీ ఈ మాటల యొక్క అర్థం కూడా మనకు తెలియదు. నాకు అది తెలియలేదు, ఇది తెలుసు అనుకుంటా ఉంటాడు. వాడు కూడా బ్రహ్మాండం తెలుసుకోవడానికి ఏం, బ్రహ్మాండం పొందిన వాడికి తెలుసుకోవడానికి ఏం మిగిలి ఉండదు. అది తెలుసుకోవడానికి ఏం మిగిలి ఉంటుంది, వాడికి బ్రహ్మాండం తెలియదు, అది బ్రహ్మాండం లేదని అర్థం. తెలుసుకోవడానికి ఏమి లేదు, చూడటానికి ఏమి లేదు, వినటానికి కూడా ఏమీ లేదు. అన్ఐవేటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్. ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు రోజులు నెలలు సంవత్సరాలు పరిశీలించి చెప్తున్నాం అని అర్చడం కాదు. ఎంతోమంది ఆయన దగ్గర చూశాను, భగవంతులు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు, అధికారం లేని వాళ్ళు వచ్చారు, అందరిన సినిమాకారులు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు, ఎవరు వాళ్ళ దృష్టిని ఆకర్షించి వాళ్ళు చూడటం చేయడం బాడీస్ అని జ్ఞానం చూశారో సినిమా కనిపిస్తుంది. మనం సినిమా చూస్తాం, అది ఎన్టీ రామారావు బొమ్మ కనిపిస్తుంది అనుకోండి, మనం ఏమంటాం, ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అంటాం. అది ఎన్టీ రామారావు బొమ్మ, ఎన్టీ రామారావు అది బొమ్మ, అది ఎన్టీ రామారావు కాదు. మన బాడీస్ కూడా జ్ఞానం కదా, బొమ్మలు కనిపిస్తుంది. సినిమాలో ఉన్న ఎన్టీ రామారావు గురించి మాట్లాడదాం అనుకుంటాడు ఎవరన్నా, ఇంకేదో బొమ్మను మనకి చూస్తాం, అంటే మాట్లాడాలి అని కూడా జ్ఞానం కూడా మొత్తం ఈ నేమ్ అండ్ ఫార్మ్స్ అని కూడా షాడీస్ బాడీస్ ఆర్ షాడీస్. ప్రతి బాడీ కూడా నేడకని కనిపిస్తుంది. మీకు వినటానికి ఏదైనా మిగిలి ఉంటే, తెలుసుకోవడానికి ఏదైనా మిగిలి ఉంటే, చూడటానికి ఏదైనా మిగిలి ఉంటే మీకు బ్రహ్మాండం లేనట్టు గుర్తు. చావు అనేది మన దృష్టిలో పెద్ద సమస్య, జ్ఞాన దృష్టిలో చిన్న అదొక ఆటలాంటి ఒక చిన్న తరం కూడా అది అది మించి ఆ దానివల్ల ఏమి వాడికి ప్రభావం ఉండదు. అది కూడా తలంపు, తలంపు నిజం కాదని మనం తెలుస్తుంది. యాక్షన్ తలంపు, రియాక్షన్ తలంపు. న్యాయ చేతిలో కార్యక్రమం తాడుంది, కానీ కార్యక్రమం తాడు కానీ బంధుందా అనుకుంటున్నాను అనుకోండి, కానీ బంధించరు ఏం చేద్దానికి ఆ శక్తి లేదు. కార్యక్రమం తాడుకి శక్తి అనేది వస్తుంది, కానీ చూడటాను మనకి తాడులాగే ఉంటుంది. అది భరంకర గొప్ప న్యాయం మైండ్ ఎటువంటిది భరంకరు అంటే కార్యక్రమం తాడు కానీ. అంటే ఏదైతే నువ్వు పొందుదామనుకుంటున్నావో బాగా ఆలోచించండి. ఏదైతే నువ్వు పొందుదామనుకుంటున్నావో, ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నావో, దేనైతే సాధిందావు నువ్వు అనుకుంటున్నావో, అక్కడ నీ దృష్టి పెట్టు, అక్కడ నీ శక్తి పెట్టు, అక్కడ నీ తెలివితేట పెట్టు. ఈ తెలివితేటలు ఉండకూడదని భగవాన్ చెప్తున్నాడు. ఈ తెలివితేటలు నీ ఏదైతే నువ్వు పొందుదాం అనుకుంటున్నావు ఆ పొందే వస్తుంది. నీ తెలివితేటలు పెట్టు, నీ దృష్టిని పెట్టు, నీ ఎనర్జీని పెట్టు, నీ ఇంట్రెస్ట్ నీ లవ్ని అక్కడ పెట్టు, నీ ఇంట్రెస్ట్ నీ లవ్ని కూడా అక్కడ పెట్టు. అప్పుడు ఏమవుతుంది, సముద్రంలో ఉప్పు బొమ్మ ఏదైనా అయితే కరిగిపోతుందో, సముద్రంలో ఉప్పు బొమ్మ, సముద్రంలో ఉప్పు బొమ్మ ఏ విధంగా అయితే కరిగిపోతుందో, అదేవిధంగా ఏ లక్ష్యం ఏదైతే నువ్వు ఈ మనసును పెడుతున్నావో ఆ లక్ష్యంలో నీ మనసు కరిగిపోతుంది. ఏ హృదయంలో నీ మనసును పెడుతున్నావో, ఏ పరమాత్మ ఏంది ఈ మనసును పెడుతున్నావో, సముద్రంలో ఉప్పు బొమ్మ, ఉప్పు బొమ్మ ఏదైతే కరిగిపోతుందో, అదేవిధంగా ఆ లక్ష్యంలో ఆ గోల్లో ఆ చేతిలో నీ మనసు కూడా కరిగిపోతుంది. అది ఎందుకు ఏం చెప్తున్నారంటే, నువ్వేదైతే పొందుదామని అనుకుంటున్నావు, నీకు పొందాలనే కాంక్ష లేకపోతే నీ వరకు కూడా మాట్లాడు. ఎవరైతే ఆ బ్రహ్మాండని ఎవరైతే పొందుదామని అనుకుంటున్నాడు, ఎవరైతే ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి కాదు ఇక్కడ భగవాన్ చెప్తాంట. బ్రహ్మాండం ఎవరైతే పొందుదామని అనుకుంటున్నారో ఆ బ్రహ్మాండం పొందుదామనే అవసరం ఎవరికైతే కనిపిస్తాడో, మీ గురించి ఆయన చెప్పటం లేదు, మన గురించి ఏం చెప్పటం లేదు. ఆ బ్రహ్మాండం ఎక్కడ చేయాలని బ్రహ్మ ఆ సుప్రీం స్టేట్, ఆ సుప్రీం స్టేట్, ఆ ఫైనల్ స్టేట్, ఆ అంతిమ సత్యాన్ని పొందాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో, వాడి యొక్క ఎనర్జీని, వాడి యొక్క తెలివిని, వాడి సాధనని, వాడి మాటని అక్కడ కేంద్రీకరించుకుంటే అక్కడ వాడు ఏది ఏ వస్తువుని అయితే పొందుదామనుకుంటున్నాడో ఆ వస్తువు అంటే వాడు మనసును నిలబెట్టి ఉంచి ఆ వస్తువుని పొందుతాడు, విషయ చింతనకు దూరం అవుతాడు, ఆత్మ చింతనకు దగ్గర అవుతాడు. విషయ చింతన వల్ల దేనికి దూరం అవుతాడు, మన లక్ష్యానికి దూరం అవుతాడు. మన లక్ష్యానికి ప్రయాణం చేస్తాడు, దేనికి దూరం అవుతాడు, విషయ చింతనకు దూరం అవుతాడు. దృశ్య వారిత చిత్తం ఆత్మనకము, చిత్తం దర్శనం, తత్వం దర్శనం. పట్టణం ఎక్కడ ఉందనుకుంటున్నావు, నీకు ఎక్కడ దూరం లేదు, ఎక్కడ లేదు, వైకుంఠం మన ఎక్కడైనా ఎక్కడ లేదు, ఎక్కడ దూరం తత్వం లేదు. చిత్త దర్శనం, తత్వ దర్శనం. నీ మనస్సు అంటే ఏంటో నీకు తెలిస్తే, నీ మనోమలం తెలిస్తే అక్కడ తత్వం ఉన్న సంగతి నీకు తత్వం. నీ మనోమలం ఎప్పుడైతే నీకు తెలిసిందో అక్కడ తత్వం నీకు తాను జగత్తం అవుతుంది. Vince il mondo muore un bonato. అందరూ పైకి ఎదురుగి పడేవాళ్ళు లోపల కలమంటే ఒక్కడ వెళ్తాము. అందరూ పైకి ఎదురెదురు పడేవాళ్ళు లోపల కలమంటే ఒక అమ్మలేని పడేవాడు లోపలికి వెళ్ళలేకపోతుంది. విషయవారితం చిత్తం ఆత్మనం చిత్త దర్శనం తత్వ దర్శనం మనస్సు యొక్క మూలం. ఈ మనస్సు యొక్క స్వరూపం నీకు ఎప్పటికీ వ్యక్తమైంది. అప్పటికన్నా నీకు తత్వం నాకు తెలియదు. మనం ఎప్పుడు రాజువారు భగవద్గీత గురించి చెప్తున్నాను కదా, ఏ ఒక ఏ చెప్పండి కదా, అంతా ప్రకృతి చేస్తామని కృష్ణుని చెప్పుకొచ్చాడు కదా. అందులో మనం దొంగమాటం, అందులో దొంగమాట ఏంటంటే వాడు ఇంటికి చెప్పాడంటారా, నీకు ప్రకృతి యొక్క చేష్ట ఎలా ఉంటాయో మాయ యొక్క చేష్ట ఎలా ఉంటాయో నీకు తెలియదు అనుకుంటుంది. దేవుని కూడా తెలియబడ్డ అంచేత కూడా చెప్పుకొచ్చాడు అటు వాడి కథ. మాయ ఎలా ఉంటుంది నీకు తెలుస్తుంది, నిజం తెలుస్తుంది. మాయ ఎలా ఉంటుందో నీకు తెలియదు అనుకుంటుంది, నిజం కూడా తెలియదు. అంటే ప్రకృతి ఎలా పనిచేస్తుంది, మాయ ఎలా పనిచేస్తుంది, అజ్ఞానం ఎలా పనిచేస్తుంది, అజ్ఞానం చేష్ట ఎలా ఉంటాయి, ప్రకృతి చేష్ట ఎలా ఉంటాయి, ఆ అవగాహన మీకు ఇంకేనే దేవుడు తెలియబడతాడు. కానీ ప్రకృతి చేష్టలు మాయ చేష్ట ఎలా ఉంటాయో నీకు తెలియనప్పుడు దేవుడు కూడా తెలియబడ్డ అంచడి ప్రకృతి కూడా ఇచ్చే లేకవాడు వచ్చాను. ఈ మధ్యన ఒక ముసలాయన చచ్చిపోయాడు, ఒక్కడే దొరికాయని అలా చచ్చిపోయింది. ఇంకా 5 నిమిషాలు చచ్చిపోతాడనగా కొడుకు ఏమని అడిగంటే అమ్మని అమ్మని ఎలా చూడమంటారని అడిగాడు. అది ఏం అడిగాడండి, అమ్మని అమ్మ మాట ఏంటి, అమ్మని ఎలా చూడమంటారని అడిగాడు. అంటే అమ్మకి ఏమైనా పొలం రాయమంటారా ఏంటి, ఇప్పుడు మీరేం పొలం రాయలేదు అమ్మకి, మా అమ్మ మాట ఏంటి, అమ్మకి ఏమైనా మనవచ్చి పెట్టాలో ఏంటి, అని ఏం చేయలేదు, ఏమి ఎవరో మాట్లాడలేదు, అమ్మ మాట ఏంటి అన్నాడు. మనం చచ్చిపోతున్నాడు, 5 నిమిషాలు శరీరం విడిచిపెట్టి ఎక్కడికో మనకు కనిపించిన లోకాలకు వెళ్ళిపోతున్నాడు. ఎంత దూరం ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఇంకేమన్నాడంటే చచ్చిపోయేప్పుడు ఈ నారాయణ రామకృష్ణ అనుకుని ఏది కొడుకుంటే అమ్మ మాట ఏంటన్నాడు. అంటే నాకు అమ్మకి మీరేం సపరేట్ చేయలేదు, తీరా చచ్చిపోతున్నారు. ఇప్పుడు మీ ఇప్పుడు సలహాలో కాగితాడని చెప్పి ఎక్కడ కూర్చుంటే మీరు సాగు చెందుతున్నా అన్నారు. అని సడన్లీ ఏంటంటే ఏదో మాట పుచ్చుకున్నాను, అమ్మ మాట ఏంటి అన్నాడు. ఎవరండి ఆ కొడుకు, ఆయన ఏమన్నాడంటే ఇన్ని ఎన్ని ఎకరాల పొలం రాదు, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టుకుని ఆయన చెప్పలేదు. ఆ ముసలాని ఏమన్నాడంటే అండి, అమ్మని బాగా చూడని నా చేత చెప్పించుకుని నువ్వు ఎంత చూస్తావా అన్నారు. అసలు నీ కడుపులో ఉండాలి, మన అమ్మని మనం చూడాలి. నా చేత నువ్వు అమ్మాయి బాగా చూడని నా చేత చెప్పించుకుని నువ్వేం చూస్తావా అని చెప్పి ప్రాణం విడిచిపెట్టేసాడు. నాతో చెప్పించుకుంటే అమ్మ బాగా చూడ నేను చెప్తాను చూస్తాను అన్నమాట. నా చేత చెప్పించుకునేది అంత నిజం చేత చూస్తావు, ఎంతకాలం చూస్తాను అసలు దాన్ని. అసలు నీకు రెండులో ఉండి చూడాలి, కానీ నాతో చెప్పించంటే నేను నేను చెప్తే చూస్తే అది చూడవన్నా. నాతో చెప్పించుకుని నువ్వు చూసి మోస్ట్ సీక్రెట్ ఉందండి, నీ చేతం రహస్యాలు ఉన్నాయి. కానీ ఇంకా రహస్యాలు అంటే మటుకు ఎవరితో చెప్పుకున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఏదో రోజు చచ్చిపోతాం కదా మనం అండి. ఏదో చనిపోతానే ఎవరికైనా అనుమానం ఉండదు. అనుమానం ఏంటండి, ఎవరైనా శరీరం చనిపోతుంది. మీరు ఏదైతే మోస్ట్ సీక్రెట్ అనుకుంటున్నారో ఆ చనిపోయిన రోజు మీకు అదే జ్ఞాపకం వస్తుంది. మరి ఈ మాట మటుకు మీరు ఎవరితో చెప్పండి. ఈ మధ్యన ఒక ఆయన 20 ఏళ్ళ కింద ఒక మాట చేశాడు. ఆయన ఏం చెప్పాడు నా చోటి, 20 సంవత్సరాల కింద పలానా రోజు నేను మనిషిని చంపే పలానా మనిషి నేనే చంపాను. నాతో చెప్తే చెప్పారు, ఎవరితో చెప్పాను. ఎందుకు నాతో ఏం చెప్తున్నాడు, 20 సంవత్సరాల కింద పలానా సంవత్సరంలో పలానా రోజు నా మనిషి నేనే చంపేశాను నాన్నగారు అని చెప్పాడు. అలా ఇప్పుడు చెప్పండి, నా చోటు చెప్పడం కాదు మీ పొరపాటు, ఇంకోటితో చెప్పండి. ఇంకప్పుడు చెప్పాడు మీ పాయింట్ అని మీతో ఎందుకు చెప్పినండి, ఎవరితో చెబితే బాగుంటుందని ఆలోచించుకుంటున్నాను. కానీ మీతో చెప్తే ఇంకో ఎవరి దగ్గర మీరు అనరు. నా మాస్టర్ వాళ్ళు బయటకు వచ్చేస్తున్న వాసన బయటకు పోతుంది. ఒకటి మీతో చెప్పడానికి నేను చచ్చిపోయినప్పుడు నాకు ఈ తరం వస్తుంది. అంటే నా తాపంలో నుంచి నేను బయటపడటం కోసం మీకు చెబుతున్నా, కానీ చెప్పాలని చెప్పటం లేదు. ఎవరికి చెబుదామని సంవత్సరం ఆలోచించాను. నాతో చెబుతానికి సేఫ్గా ఉంటుంది అనిపించింది. ఒకటి మీతో చెప్పొద్దని, నేను నాతో చెప్పొద్దని నేనే చెప్తున్నాను ఆయన. మీరు నాతో కూడా చెప్పడం పొరపాటు అని చెప్పాను ఆయన చోటి. అంటే మీకు ఇంటి చెప్పినా చెప్పంటారా, నా పేరు మీరు ఎక్కడ రివ్యూ చేయరు, పైగా నేను సేఫ్గా ఉండొచ్చు. ఒక గౌతికం ఆలోచించాను, అది నా మూతలాంటి వాసన బయటకు వచ్చేస్తాను కాబట్టి నాకు ఇంత ప్రమాదం లేదు. చచ్చిపోయినప్పుడు ఈ వాసన రాదు. ఇప్పుడు నేను మీకు చెప్పినా కానీ సరిగ్గా ప్రాణం పోయేప్పుడు ఈ వాసన వస్తుంది. ఈ వాసన వల్ల నాకు పునర్జన్మకి ఏ చూడవచ్చు. అంటే ఈ చేసారో నా వాసన బయట విడిచిపెట్టేయడం కోసం నేనే విడిచిపెడుతున్నాను. ఆ మోట్ తీయనుకుండా వాసన అలా ఉంటుంది. మోట్ తీసేసినప్పుడు మీ దగ్గర వాసన పోతుంది, ఇంకా నాకు వచ్చి జన్మ మంచి జన్మ హైదర్ బర్త్ వస్తుంది అని చెప్పేసి. ఓం నమః శివాయ. Shanti. Thank you.